गुरुर्विष्णु गुरुदेव महेश्वर साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे. ज्ञानमूलं मूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलम् गुरुकृपा गुरुब्रह्म गुरुविष्णु गुरुदेव महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे. ॐ श्रीगुरुभ्यो नमः.
థ్యాంక్ యూ మధుష్మ. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఈరోజు బహుశా కొండారెడ్డి గారు అందరి భక్తులకి కళ్ళకి కనిపించి అంటే స్క్రీన్ మీదకి ఎప్పుడు వచ్చి ఉండరు, కానీ నాన్నగారికి చాలా చాలా సన్నిహితులు అండి. మనం ఈరోజు రోజు తెల్లారిగట్ల నాన్నగారి సన్నిధి దగ్గర పాడుకునే నాన్నగారి అష్టోత్తరం, భక్తులందరి ఇళ్లలోనే నాన్నగారి అష్టోత్తరం ఉంటుంది. చాలా మంది రోజు పొద్దున పూజలో నాన్నగారి అష్టోత్తరం చదువుకుంటూ ఉంటారు. నాన్నగారు అష్టోత్తరం రాసింది మన హైదరాబాద్ కొండారెడ్డి గారు అండి. నాన్నగారు అష్టోత్తరమే కాదు, నాన్నగారి మీద మహత్తరమైన శ్లోకాలే కాదు పాటలే కాదు, అవి చాలా అంటే అంకుల్ లిస్ట్ కూడా నేను చదవమని చెప్పాను, ఆయన చదవరేమో మళ్ళీ అని చెప్పి. సో ఈరోజు మనం ఎక్కువగా తలపెట్టుకుని నాన్నగారిని ఎక్కువగా ఆనందించే పాటలు ఆనందించే అష్టోత్తరం కూడా స్వయంగా. సో ఆ పాటల్ని అందులో మంచి పాటలు రెండు తీసుకుని వాళ్ళ అబ్బాయి ఆదిత్య విజయ ఆదిత్య వాడు ఈ పాటల్ని కంపోజ్ చేసి మ్యూజిక్ కంపోజ్ చేసి దానికి అద్భుతంగా మనకి రిలీజ్ చేశాడండి యూట్యూబ్లో. దీన్ని మొత్తం లక్షల మంది భక్తులు బహుశా రోజుకొక్కసారన్నా విని పడుకుంటారు లేకపోతే లేచి వింటారు, అంత అంత పాపులర్ అయినాయి. ఎందుకంటే చాలా హృదయపూర్వకంగా పాడడం, ఆయన రాసిన లిరిక్స్ అద్భుతంగా ఉండడం అంటే ఇంకా హృదయానికి హత్తుకుని నాన్నగారికి నాన్నగారిని హైలైట్ చేసి ఇంకా నాన్నగారి గురించి ఇంక ఇంతకన్నా ఎవరూ వర్ణించలేమన్నట్టు ఆయన రాయడం వాడు పాడడం ఇంకా తండ్రి కొడుకులు వాళ్ళిద్దరికే చెల్లిందేమో అనిపించింది. కానీ ఎప్పుడు ఇద్దరు కూడా ఎప్పుడు లైఫ్లోకి రాలేదండి. సో ఈ సత్సంగంలో కొండారెడ్డి గారు మాట్లాడడం నాకు భక్తులకి కూడా చాలా ఆనందకరమైన విషయం. ఆ పాట ఫస్ట్ బాబు పాడింది, ఆయన రాసింది బాబు పాడింది, మనం విన్న తర్వాత అంకుల్తో మాట్లాడిందాం. పెట్టమ్మ గ్రీష్మ.
శివం అరుణాచల శివ అరుణాచల అనుగ్రహం అడగక్కర్లేదు అయ్యా, ఉన్నదేవి అదే.
అరుణాచల కరుణాలయ వెలితావయాలు జిన్నూరు నివాసిగా శ్రీనాన్న రూపముతో అరుణాచల కరుణాలయ వెలితావయాలు శ్రీరమణరూపముతో వెలసి నీవు జగత్ శక్తినంతా చిన్మయము సేయా చూడజాలని భాగ్యహీనుల కోర్క తీర్చుటకై శ్రీ నాన్నగా అరుదెంచినావా దీన జనపాలా అరుణాచల కరుణాలయ వెలిసావయాయిలను జిన్నూరు నివాసిగా శ్రీ నాన్న రూపముతో మౌనముగ చిరు పలుకుతో మీ బోధలందగనే పరమ సుఖమును మోక్ష శాంతిని పొందిరట జనులు మందబుద్ధులమైన మాకు ప్రవచనముతోనే బోధసేయగ వచ్చితి శ్రీ నాన్న గురుదేవా అరుణాచల కరుణాలయ వెలిసావయాయిలలు
వేదనలకు రోదనలకు కరిగి వచ్చి
చేరితిమి శరణంటి మయ్యా నిన్ను పరమేశ తండ్రి నీవే తల్లి నీవే నీదు బిడ్డలము దీనులము మమ్మాదు కోజిన్నూరు పురవాస అరుణాచల కరుణాలయ వెలిసావయాలు జిన్నూరు నివాసిగా శ్రీనాన్న రూపముతో జన్మ జన్మార్జితము మాది జంతు ప్రవృత్తి నీవు మాత్రము నిరంజనుడవు నిత్యము కడుగా కదలి వచ్చితివా అరుణాచల కరుణాలయ వెలిసావయాలు జిన్నూరు నివాసిగా శ్రీనాన్న రూపముతో రుద్రరూప కామదహనమే కార్యమట నీకు దగ్ధరాగద్వేషశిష్ట విభూతియే మాకు ధర్మ విగ్రహ మర్యాద పురుషోత్తమ రామ ధర్మస్థాపక గీతా గాయక పార్థసారథి అరుణాచల కరుణాలయ వెలిసావయాలు జిన్నూరు నివాసిగా శ్రీనాన్న రూపముతో సౌమ్య రూప భుక్తి ముక్తుల దాత నీవయ్యా హేతురహిత దయానిధే నిన్నడుగ పని లేదు మంగళకర నిన్ను గాంచిన భాగ్య జీవులము నీ దృష్టి పడినది చాలు మాకు ధన్యులము మేము అరుణాచల కరుణాలయ వెలిసావయాలు జిన్నూరు నివాసిగా శ్రీనాన్న రూపముతో.
ఎక్సలెంట్ అండి. అసలు ఆ లిరిక్స్ అంటే ఎంత హృదయ సౌందర్యము, ఎంత విశాలత్వము, ఎంత వ్యక్తి ఉంటే ఆ మాటలు వస్తాయండి. సైలెంట్ గా భగవాను సృష్టికంతా బోధిస్తే మందబుద్ధులమని మాకు ప్రవచనంతో మాకు బోధించడానికి తరలి వచ్చితివా అంటే ఒక్కొక్క మాట అంటే ఎంత అందంగా నాన్నగారి అస్తిత్వాన్ని అది లోకానికి తెలియచేయడంలో బహుశా ఈ లిరిక్స్ కి మించి నాకు ఎక్కడ కనపడలేదు కొండారెడ్డి గారు. అంటే భక్తులందరూ గమనించారు అది, అంటే మీరు అది తెలియకపోవచ్చు అందరికి, కానీ ఈ ప్లాట్ఫామ్ మీద మీ గురించి నాకు చెప్పడం చాలా గర్వంగా కూడా ఉంది కొండారెడ్డి గారు. ఎందుకంటే అందరం నాన్నగారిని ఆస్వాదించాము, అందరం ప్రేమించాము, ఆయన ప్రేమ ఎంతో మనం హృదయంలో తీసుకున్నాము, ఎంతో ఎంతో ఎంజాయ్ చేశాము నాన్నగారిని. కానీ ఆ ఎంజాయ్ చేసిన దాన్ని ఆయన అస్తిత్వాన్ని దూరంగా ఉంటూ కొన్ని దగ్గరకు వచ్చి కూర్చున్నది కూడా
నాన్నగారి అనుగ్రహం అమ్మా.
అనుగ్రహమేనండి, అయితే అందరం రాయలేం కదా రెడ్డి గారు.
ఎందుకనో ఈ పాటలకి అష్టోత్తరానికి నాన్నగారు నన్ను వాడుకున్నారు. సరుకు లోపల లేదమ్మా, అక్కడి నుంచే వచ్చింది.
అక్కడి నుంచే వచ్చింది, కానీ ఇప్పుడు కృష్ణుడికి పిల్లన ద్రోవి ఎలా అయిపోయింది రెడ్డి గారు? ఇప్పుడు ఫ్లూట్ వాయించాడు కృష్ణుడు, అద్భుతమైన మ్యూజిక్ వచ్చింది ఆయన ఫ్లూట్ లో నుంచి. అందరూ హృదయపూర్వకంగా ఇంకంటే తన్మయత్వంతో ఆయన ఫ్లూట్ వాయిస్తే వినేవారంట. ఆ పిల్లని గురువు ఊరితే ఆ పళ్ళని వదులుకుని పరిగెత్తుకుంటూ వచ్చేసేవారంట. సో పిల్లన గురువువి వాయించడానికి ఏదో ఇన్స్ట్రుమెంట్ వాయించవచ్చు, కానీ పిల్లన గురువుకి కూడా ఉదాహరణ చెప్పారు కదా, అంటే మహాత్ములు చెప్పారు. ఆ కృష్ణుడు డెప్త్ ఇన్ డెప్త్ మీనింగ్ తీసుకుంటే మనం దేనికైనా కూడా దాన్ని ఖాళీ చేస్తే, అంటే పిల్లన గురువి ఆ చెక్కని ఖాళీ చేసి దాన్ని హోల్డ్స్ చేసి ఎక్కడి నుంచి ఎలా వాయిస్తే అది అది అంత బ్యూటిఫుల్ గా బయటకు వచ్చింది. అలా ఏ ఉపాధి ద్వారా దైవ కార్యం జరగాలన్నా అక్కడ లోపల ఔన్నత్యం లేకుండా ఆ దివ్యకార్యం జరగదు కొండారెడ్డి గారు. ఈ వాస్తవం మనం చెప్పుకోవాలి, ఈ వాస్తవం మనం ఈరోజు చెప్పుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని పొగడ్డానికో మీ గురించి గొప్పగా చెప్పడానికో అనట్లేదు, మీరు కాదు ఏ భక్తులైనా సరే ఆయన నాన్నగారి ఔన్నత్యాన్ని చాటి చెప్పగలిగి ఆయన హృదయాన్ని పట్టుకుని మనం ఆస్వాదించి 10 మందికి అది అందేలా చెయ్యాలి అంటే మన లోపల ఎంతో కొంత సంస్కరణ అయ్యి ఉండాలి, లేకపోతే అది సాధ్యం కాదు రెడ్డి గారు.
నా అదృష్టం ఏంటంటే అమ్మా, భక్తులని నిశితంగా గమనించడం, నాన్నగారి పట్ల భక్తులందరికీ ఉన్నటువంటి అపారమైనటువంటి పారవశ్యం భక్తి దానిని గమనిస్తూ ఉంటే అప్పుడు అర్థమైందమ్మా నాన్నగారు ఏమిటి అన్న సంగతి. భక్తులు నాన్నగారి పట్ల చూపిస్తున్నటువంటి ఆ ప్రేమలో ఆ అనురాగంలో నాకు నాన్నగారు గొప్పతనం తెలిసి వచ్చిందమ్మా. ఒక ఏదో జర్నలిస్టు ఒక జరిగిన ఇన్సిడెంట్ ని చూసి రాసినట్టు భక్తుల్ని గమనించడం, నాన్నగారి పట్ల ఏ రకంగా వాళ్ళు ఉన్నారు, నాన్నగారు వాళ్ళని ఏ రకంగా అనుగ్రహిస్తున్నారు, ఇద్దరిని దగ్గర నుంచి పక్కనే ఉండి వాళ్ళు ఇద్దరిని గమనిస్తూ ఉంటుంటే అప్పుడు అర్థమైందమ్మా నాన్నగారు ఇదా అన్న సంగతి. ఇటు భక్తులు అటు నాన్నగారు ఇద్దరు కలిసి ఆ అవకాశాన్ని నాకు ఇచ్చారు, పక్కన నిలబడి చూసినందుకేమో నన్ను పిలిచి ఆ అవకాశాన్ని నాకు ఇచ్చినట్టున్నారు.
పక్కన నుంచి చూసిన వాళ్ళు వందలు కాదు వేల మంది ఉన్నారు. అంటే చూడడంలో దృక్పథం మన పర్స్పెక్టివ్ అంకుల్ ఇది. నో ఇది నేను తెలియ చెయ్యాలి భక్తులకి. ఎందుకు అంటే అసలు ఆఫ్కోర్స్ మీకు ఆ గుర్తింపు లేకపోయి ఉండొచ్చు, మీరు దాన్ని అది గ్రేట్ గా తీసుకోకపోవచ్చు, లేకపోతే నేను గమనించింది రాశానమ్మా అని మీరు చెప్పచ్చు, అది మీకు భావ్యం. కానీ నాకు భావ్యం కాదు. నాకు భావ్యం ఏంటి అంటే చాలా మంది చూశారు నాన్నగారిని, చాలా మంది భక్తితో వచ్చారు, భగభక్తిని ఆస్వాదించారు. అయితే దగ్గర కూర్చుని నాన్నగారు ప్రేమ పొందిన వాళ్ళు కొంతమంది, దూరంగా ఉండి ఆయన ప్రేమించి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది, ఇబ్బందులతో వచ్చి కొంచెం శాంతి పొందుదాం వచ్చిన వాళ్ళు కొంతమంది, అలా రకరకాలు వచ్చారు భక్తులు. కొండారెడ్డి గారు ఊరికే పక్కన నిలబడి ఆయన స్వార్థం ఏమీ చూసుకోకుండా ఆయన కేవలం నాన్నగారిని భక్తుల్ని అలా దూరం నుంచి చూసుకుని వెళ్ళిపోదామని వచ్చి ఆ నాన్నగారు వాళ్ళ మధ్యలో సంభాషణను చూస్తూ గమనిస్తూ ఆయన ఖాళీ అయ్యి ఆయన అర్థం చేసుకున్నదండి. మనం అందరికీ ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే బహుశా ఆయన ఔన్నత్యం ఆయనకే తెలియదేమో, లోపల ఎంతో పవిత్రత ఉంటే తప్ప అసలు ఒక జ్ఞాని ఇంకొక జ్ఞానికి తప్ప అర్థం కాదని చెప్తారు. అసలు ఒక మంచి మనిషే ఇంకొక మంచి మనిషికి తప్ప అర్థం కాడంటుంది. ఎక్కడో జ్ఞానం వరకు అక్కర్లేదు. ఒక స్వచ్ఛమైన మంచి మనిషిని ఇంకో స్వచ్ఛమైన మనిషి తప్ప మామూలు మనిషి వాళ్ళని గుర్తించలేరు. అంటే కొంత ఏదో వాళ్ళు చేసే క్రియల్ని బట్టో, వాళ్ళు మాట్లాడే మాటలు బట్టో, లేకపోతే వాళ్ళ ప్రేమను బట్టో ఎంతో కొంత మనం అంచనా వేయచ్చు, కానీ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళని మనం అంచనా వెయ్యలేము. అలాగే ఆయన క్వయట్గా అంటే నాన్నగారి అంత ఔన్నత్యాన్ని ఆయన గ్రహించి నాన్నగారికి భక్తులకి మధ్యలో ఉన్న ప్రేమని కూడా లిరిక్స్లోకి తీసుకురావడం అనేది నాకు రెడ్డి గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అంటే చాలా ఇష్టం. ఆయనకి పర్సనల్ గా కూడా నాకు చాలా ఇష్టం. ఆయన వస్తూ ఉండేవారు కూడా క్లినిక్ కి. ఆయనతో కూడా ఈ మాట నేను చాలా సార్లు అన్నాను, అసలు మీరు ఎంత లోపల ఖాళీగా ఉంటే ఆ హృదయంలోంచి మీకు ఇలాంటి పాటలు వస్తున్నాయి అని. అంటే కేవలం పాట ఏదో మనం ఆలోచించో తలపెట్టుకునో రాయడం కాదు రెడ్డి గారు, అంటే మన హృదయం ఖాళీగా ఉన్నప్పుడు మనం పవిత్రంగా ఉన్నప్పుడు అది పొంగి పొరలి భగవంతుడు మనతో రాయిస్తాడు, భగవంతుడే మనతో రాయిస్తాడు. అది భగవంతుడు రాయించాడని మనకు ఎప్పుడు తెలుస్తుందంటే అది విని అందరికి కళ్ళంట నీళ్ళు వచ్చినప్పుడు.
అవునమ్మా.
ఏ అంటే మన హృదయాల్ని, అంటే ఇప్పుడు మీరు రాసిన లిరిక్స్ అంత అద్భుతంగా మీరు రాస్తే వాడు పాడడం ఎంత అద్భుతంగా పాడాడండి. అసలు అద్భుతంగా పాడాడండి వాడు. నాకు ఇంకొకటి రెడ్డి గారు, మీరు భవాని అంటే బాగా డివోటీసే కాదు, పిల్లలు రత్నాలండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా వాణ్ణి చూసినా మన విజయం చూసినా అసలు ఎంత సంస్కారవంతమైన పిల్లలు, అసలు అంటే ఎంత అంటే పేరెంట్స్ కి తగ్గట్టుగా పిల్లలు ఉండాలని లేదు రెడ్డి గారు, అంటే కంప్లీట్ గా వాళ్ళని క్రమశిక్షణలో పెట్టుకుని భక్తి మార్గం నుంచి వాళ్ళని కూడా డీవియేట్ అవ్వనివ్వకుండా అంటే స్ట్రిక్ట్ గా ఉన్నారని మాకు అనిపించి ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళకి కూడా అనిపించి ఉండొచ్చు, కానీ ఈ రోజు వాళ్ళిద్దరి జీవితం చూస్తూ ఉంటే ఎంత బ్యూటిఫుల్ గా మోల్డ్ అయినయ్యి బంగారం లాంటి పిల్లలు, క్రమశిక్షణ వల్ల ఆ భక్తిని వాళ్ళకి అబ్బేలా చేసి వాళ్ళ పూర్వ సంస్కారమే కాదు మీరు
కాదు మొత్తం కుటుంబం అంతటినీ లాక్కున్నారమ్మా.
లాక్కోవడమే కాదు అంటే మీ ఎఫర్ట్ కూడా చాలా చాలా ఉంది రెడ్డి గారు. దాని ఫలితం ఈ రోజు మన కళ్ళెదురకుండా మీరు మీ పిల్లలు, విజయ్ కూడా చాలా చక్కగా తను డాక్టర్ చదివిందండి, పాప బాబు కూడా చక్కగా ఇంజనీరింగ్ చదువుకున్నాడు, మంచి పెళ్లి మంచి వివాహాలైన ఇద్దరికి, ఇద్దరు కూడా లక్కీగా హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారు, ఇద్దరు కూడా చాలా క్రమశిక్షణగా ఉంటారు, చాలా డివోటెడ్ గా ఉంటారు, చాలా స్వీట్ పిల్లలు ఇద్దరు, అంటే లోపల హృదయం స్వచ్ఛంగా ఉంటుంది, ఉన్నదే మాట్లాడతారు, ఆడంబరంగా ఉండరు, అంటే దాని వెనకాల వాళ్ళ తల్లి ప్రేమ తండ్రి డిసిప్లిన్ కూడా కనిపిస్తుంది ఇద్దరిలో. సో చాలా గర్వంగా ఉంది రెడ్డి గారు, మీ కుటుంబం అంతా కూడా నాన్నగారికి బాగా హార్దిక సన్నిహితులు. అండ్ ఇంకొకటి, రెడ్డి గారికి సంస్కృతం చాలా బాగా వచ్చండి, అందుకే కూడా అష్టోత్తరం అంత అద్భుతంగా రాయగలిగారు. అష్టోత్తరమే కాదు అంకుల్, మీరు రాసిన ఊరికే లిస్ట్ ఊరికే భక్తులకి తెలియడం కోసం, మీ 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 గురించి ఏదో మీరు చెప్పుకుంటున్నారని కాదు, కానీ మా ఆనందం కోసం మీరు రాసినవి చెప్దురు కానీ, అందులో రెండు పాటల కింద మన రెండు పాటల కింద చేశారు, మిగతాయి కూడా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు చేస్తాను అక్కడ, ఎందుకంటే అది చేస్తే ఏది చేసినా బ్రహ్మాండంగా చేస్తాడు, మామూలుగా చేయలేడు కాబట్టి. అండ్ విజయ్ కూడా అదే తెలుసు భక్తులందరికీ, కడుపుతో ఉండగా విజయ్ పెద్దోడు, విజయ్ చిన్న అదే ఆదిత్య పెద్దోడు, మన విజయ్ చిన్నపిల్ల, కడుపుతో ఉండగా భవాని మన బుజ్జిని కడుపుతో ఉండగా పాప తనకి పెంకు చూపింది భవానికి, పొంగు చూపితే అందరూ రకరకాలుగా అమ్మో ఒక ప్రెగ్నెన్సీ అప్పుడు పొంగు చూపితే లోపల బిడ్డ అవయవాలు అవి సరిగ్గా ఉండవనో లేకపోతే కొంచెం మాల్ ఫార్మ్డ్ గా ఉంటుందనో ఇలా రకరకాలుగా భయపెట్టేశారు భవానీని. భయపెట్టేస్తే పాపం కంగారు పడిపోయి నాన్నగారి దగ్గరికి వచ్చి కళ్ళంటి నీళ్లు పెట్టుకుని, నాన్నగారు నాకేమన్నా ఇబ్బంది అవుతుందా నాన్నగారు, ఎందుకంటే 5వ నెల 6వ నెల క్యారీయింగ్ అప్పటికి భవాని, ఏడ్చేస్తే నాన్నగారు అలాగా పొట్టవేపు అలా కాసేపు తీక్షగా చూస్తూ బంగారంలా ఉందమ్మా బిడ్డ అన్నారు. నువ్వు వాళ్ళు చెప్పిన
అప్పుడు ఊరట కలిగిందమ్మా ఆంటీకి,
బంగారంలా ఉందమ్మా బిడ్డ అన్నారు. అది బంగారమే, మేలిం బంగారంలా పుట్టింది అది. ఆ తర్వాత దాని ఎడ్యుకేషన్ అంతా కూడా స్పిరిచువల్ సెంటర్స్ లోనే జరిగింది, అమృతానందమయి ఇన్స్టిట్యూట్ లోనే చదివిందండి, తన ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా చాలా మిరాక్యులస్ గా జరిగింది. తల్లి అమ్మ అమృతానందమయ ఇన్స్టిట్యూట్ లోనే తన ప్రైమరీ స్కూలింగ్, హయ్యర్ ఎడ్యుకేషన్, తర్వాత డాక్టర్ ఆయుర్వేదం డాక్టర్ కూడా అక్కడే చదివి ఇక్కడ హైదరాబాద్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసింది. నాన్నగారు వాళ్ళ బాధ్యత అంతా కూడా నాదని ఆల్రెడీ చెప్పారు కొండారెడ్డి గారికి చాలా సార్లు, చాలా సరెండర్ అయిపోయిన జీవితాలు వాళ్ళయ్యి. నేను ఎక్కువ టైం తీసుకోకుండా రెడ్డి గారితోనే మాట్లాడిస్తే బాగుంటుంది. అండ్ ఇంకొకటి సంస్కృతి బాగా వచ్చి ఒకటి ఈ మధ్య అంటే రీసెంట్ గా మన మాధవి వాళ్ళు కూడా నాన్నగారు అష్టోత్తరం ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేషన్ ఉంటే బాగుంటుందని ఉద్దేశంతో కొండారెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తే సంస్కృతిలో తెలుగులో కూడా రాశారు కదా ఆయన, అన్ని సంస్కృతిలో ఉన్నవి తెలుగులో కూడా అనువాదం అయింది, తెలుగులోవి మళ్ళీ ఇంగ్లీష్లోకి అనువాదానికి మన మాధవి వాళ్ళకి కూడా అంకుల్ హెల్ప్ చేస్తున్నారు. ఆయనకి ఖాళీ అయినప్పుడల్లా ఈ ట్రాన్స్లేషన్ వర్క్ ఎప్పటి నుంచో గత 2 ఏళ్ళ నుంచి చేస్తున్నారు అంకుల్. అండ్ ఇంకా నాన్నగారి వర్క్ ఇలాగే ఆయన క్యారీ ఆన్ చేస్తూ ఇంకా భక్తులందరినీ ఇన్స్పైర్ చేస్తూ నాన్నగారి నిజతత్వం ఆయన పాటల రూపంలో, ఆయన కవిత్వం రూపంలో, మళ్ళీ ఆదిత్య గారి అది మ్యూజిక్తో పాడి మనందరినీ ధన్యుల్ని చేయాలని కోరుకుంటూ రెడ్డి గారికి ఇద్దామండి. రెడ్డి గారు మీరు మాట్లాడితే బాగుంటుంది.
ఓ సర్వజ్ఞాయ దయాళవే శాంతాయ దీనబంధవే నమో జిన్నురువాసినే శ్రీనాన్న పరమాత్మనే ఓం. భక్తులందరికీ నమస్కారం అండి. భక్తులందరినీ మొట్టమొదట తమ తమ ఆధ్యాత్మిక జీవితం ఎలా మొదలైందో చెప్పమంటారు ఉష. చెప్పి నాన్నగారి ఆశ్రయానికి ఏ రకంగా వచ్చి చేరారు, నాన్నగారితో అనుభవాలు ఏ రకంగా ఉన్నాయి చెప్పమంటారు. అనుభవాలు అన్నీ నాకు గుర్తున్నంత వరకు కొన్ని రాసి పెట్టుకున్నాను, అవి చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. ఎక్కడన్నా అనుభవాలు గుర్తు రాకపోతే ఉన్నవి ఇప్పటికే మా ఆవిడ ఇదే సత్సంగంలో మాట్లాడి నాన్నగారితో పాటు మా అందరి అనుభవాలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చెప్పింది భవాని. ఎక్కువ మట్టికి నాన్నగారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కుటుంబం అంతా కలిసి వెళ్ళేవాళ్ళము. పిల్లలు చదువుల్లో నిమగ్నమైనప్పుడు మేమిద్దరం వెళుతూ ఉండేవాళ్ళము. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు తను వెళ్ళేది. దాదాపుగా నా అనుభవాల్లో ఎక్కువ భాగం మా ఆవిడ కూడా పాలు పరుస్తుంది. కాబట్టి నేను చెప్పేది కొత్తగా ఏమీ అనిపించకపోవచ్చు. ఇప్పటికే మా ఆవిడ భవానీ చెప్పిన అనుభవాలనే కొన్నింటిని మళ్ళీ నేను చెప్పడం జరుగుతుంది. నేను చెప్పడానికి ఇంక ఏమీ మిగలకపోతే నేను రాసుకున్న పాటలు ఉష చెప్పినట్టు 10-15 వరకు పాటలు ఉన్నాయి. అందులో నుంచి 2-3 పాటలు పాడమని కూడా చెప్పింది. ఆ రకంగా ఏదో రకంగా నాకు ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మొదటగా చిన్నతనంలో ఎలిమెంటరీ స్కూల్లో చదువుకుంటున్న సమయం నుంచి అమ్మ నాన్న దగ్గర పెరుగుతున్నప్పుడు మాది మధ్యతరగతి కుటుంబం కంటే కాస్త తక్కువ స్థాయి కుటుంబమే. అలాంటి కుటుంబం నుంచి చదువుకుని అదృష్టవశాత్తు చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం వస్తే హైదరాబాద్ కూడా వచ్చాము. ఆ చిన్నతనంలో అమ్మ నాన్నకి సహాయం చేస్తూనే నాన్నగారికి పొలం పనులకు సహాయపడుతూ ఇంట్లో అమ్మకి ఇంటి పనుల్లో సహాయపడుతూ చదువు కూడా బాగానే చదువుకుంటూ అలా వచ్చాము. అమ్మ చిన్నతనంలోనే ప్రతిరోజు మా చిన్నతనంలో తను నిత్య పూజ చేసుకుంటూ ఉండేది. ఉదయమే పరగడుపున భగవంతుడి పూజ చేసుకుంటే తప్ప ఉదయం పూట టిఫిన్ కూడా తినేది కాదు. ఆ తర్వాతనే మిగిలిన పనులు కూడా కొనసాగుతూ ఉండేవి. ఆ రకంగా అమ్మ దగ్గర భక్తిని గమనించాము చిన్నతనంలో. ఎప్పుడైనా నెలలో 4-5 రోజులు అమ్మకి వీలు కానప్పుడు దేవుని పూజ చేయడానికి అవకాశం లేనప్పుడు ఆ సమయం మాకు అవకాశం ఇచ్చేది మా అమ్మ. ఆ రకంగా పూజ చేసే అలవాటు మాకు కూడా నేర్పించింది. ఊర్లో ఆధ్యాత్మికత గురించి ఎక్కువ తెలియదు. హైదరాబాద్ వచ్చేదాకా ఆధ్యాత్మిక జీవితం మొదలైందనే చెప్పలేము. ఊర్లో ఉన్నప్పుడు రామదేవుడు వ్రతమని, త్రిమూర్తుల వ్రతమని, అప్పుడప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతాలని ఇవి చేసేవారు. పండుగ దినాల్లోనూ పర్వదినాల్లోనూ గుళ్ళకి పంపించేవారు. మా ఊర్లో శివాలయం ఉంది. రామాలయము మా ఊరు పక్కనే ఉన్న మామిడాడ పెద్ద ఊరు. మా ఊరు మామిడాడ శివారు గ్రామము, పాటి మీద అని అంటారు. మా ఊరు నుంచి మామిడాడ కాస్త దూరంలో ఉండేది. హై స్కూల్కి వెళ్ళినప్పుడు మామిడాడలో చదువుకున్నప్పుడు రామాలయానికి కూడా దారిలోనే ఉంది కాబట్టి ఎప్పుడైనా వెళ్ళి దర్శనం చేసుకునేవాళ్ళు. నాన్నగారు తర్వాత చాలాసార్లు వచ్చి రామాలయం ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమికి 4-5 రోజులు అటు ఇటులో వచ్చి రామాలయానికి వచ్చి శ్రీరామచంద్రుడి దర్శనం కూడా చేసుకుని నాన్నగారు వెళ్ళేవారు. అదే రామాలయంలో చదువుకుంటున్న రోజుల్లో అప్పుడప్పుడు దర్శనానికి వెళ్ళే భాగ్యం కూడా కలిగేది. అంతే, ఊర్లో శివాలయానికి ఊర్లో రామాలయం ఉన్నప్పటికీ కూడా మూసి ఉండేది. హై స్కూల్కి వచ్చినప్పుడు కోదండరామ దేవాలయంలో ఎప్పుడైనా దర్శనం చేసుకోవడం, స్కూల్కి వెళుతూ వస్తూ అంతే. ఈ పాటి భక్తే తప్ప ఎప్పుడైనా స్కూల్లో చిన్న చిన్నతనంలోనే ఎలిమెంటరీ స్కూల్లో హోంవర్క్ సరిగ్గా చేయలేకపోతే, ఆ రోజు నాస్తారు కొడతారని భయపడితే దేవునికి మొక్కుకునేది, నీ గుడికి వస్తాను, గుడికి వచ్చి రెండు అరటి పళ్ళు ఇస్తాము. ఆ రోజుల్లో సాధ్యమైంది అదే. ఎప్పుడైనా పెద్ద సమస్య వస్తే కొబ్బరికాయ తెస్తాము అని మొక్కుకునేవాడిని. ఇంట్లో అడగడానికి ధైర్యం సరిపోయేది కాదు, అవన్నీ లెక్క పెట్టుకునేటువంటి వాడిని 5వ క్లాస్ లోపలనే. అలాగా బాకీ అంతా లెక్క పెట్టుకుని 5 అరటిపళ్ళయినాయి, 10 అరటిపళ్ళయినాయి, ఇప్పటికి 15, 20 అలా లెక్క పెట్టుకుని ఎప్పుడో అవకాశం ఉన్నప్పుడు తీర్చగలిగినన్ని తీర్చడం, ఇలాంటి భక్తి. కష్టం వచ్చినప్పుడు గుడికి వెళ్ళడం, వినాయక చవితి వచ్చిందంటే వినాయక పూజ చేయించేవారు, చదువు బాగా వస్తుంది, పిల్లలు చదువుకునే పిల్లలు గుడికి వెళ్ళాలి అని పూజకి పంపించేవారు నన్ను మా తమ్ముని. ఇలాంటి భక్తి, ఇలాంటి భక్తిని పూర్తి చేసుకుని చదువు పూర్తయింది, చదువు పూర్తయిన తర్వాత పాలిటెక్నిక్ చదువు అయిందని హైదరాబాద్ పంపించారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత పెళ్లి కాలేదు, ఇంకా పెళ్లి సంబంధం కుదిరింది. హైదరాబాద్ వచ్చేసరికి పెళ్లి సంబంధం కుదిరింది, పెళ్లి కాలేదు. స్నేహితులతో కలిసి సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు ఇందిరా పార్క్ పక్కనే ఉన్న రామకృష్ణ మఠానికి వెళ్ళడం జరిగింది. ఆ రకంగా రామకృష్ణ మఠంలో కాలు పెట్టడం జరిగింది. అదే రామకృష్ణ మఠంలో ఆధ్యాత్మిక జీవితం కూడా తర్వాత కాలంలో మొదలైంది. నాన్నగారు పరిచయం అవ్వడానికి ముందు పెళ్ళైన కొత్తలో బాబు పుట్టాడు. పెళ్ళైన కొద్ది కాలంలోనే బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత బాబు మీద ప్రేమతోటి వారి కోసం బొమ్మలు తేవడానికి బొంబాయి వెళ్ళినప్పుడు అక్కడ ఎలిఫెంటా కేవ్స్లో మొట్టమొదటిసారిగా ఈ ఆధ్యాత్మికత గురించి కొంత చదవడం జరిగింది. ప్రకృతి గురించి, పరమేశ్వరుడి గురించి అక్కడ రాస్తే చదివాను. వచ్చి బాబు మీద ఆసక్తితోటనే బిర్లా మందిర్ దర్శనానికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలను పెంచే పుస్తకం ఒకటి అరవింద్ ఆశ్రమానికి కనిపిస్తే తీసుకున్నాను. ఆ రకంగా అరవింద మహర్షి యొక్క సాహిత్యం పరిచయం అయింది. కానీ ఆధ్యాత్మికతలో ఇంకా మునిగామని చెప్పుకోలేము. రామకృష్ణ మఠానికి ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళ లైబ్రరీలో కూర్చి చదువుకుంటుంటే స్వామి శివానంద గారి మ్యాగజైన్ కనిపించింది. అదే మొదలనుకుంటాను నాకు ఆధ్యాత్మిక జీవితం మొదలైంది అని చెప్పుకోవడానికి. స్వామి శివానంద గారి యొక్క సేవ గురించి ఆ పత్రిక ద్వారా పరిచయం అయింది. డివైన్ లైఫ్ సొసైటీ అనుకుంటానండి. దానిలో ఆయన MBBS డాక్టర్ అయ్యుండి కూడా విదేశాల నుంచి, సింగపూర్ నుంచి తిరిగి వచ్చి సేవలో నిమగ్నమయ్యారని, కర్మయోగి అని, ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులను కూడా తయారు చేసినటువంటి ఒక రకంగా మహాగురువు అని చెప్పి విన్నాను ఆయన గురించి. తర్వాత కాలంలో తెలిసింది నాన్నగారు కూడా శివానంద స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం తీసుకుని ఆశీర్వాదాలు పొందారని, ప్రత్యేకంగా శివానంద స్వామి నాన్నగారిని అనుగ్రహించారని కూడా తర్వాత కాలంలో తెలిసి వచ్చింది. ఈ రకంగా రామకృష్ణ మఠంలో స్వామి శివానంద గారి గురించి ముందుగా తెలుసుకున్న తర్వాత కంపెనీలో, మా కంపెనీలోనే ఈసీఎల్ కంపెనీలో చేస్తానండి నేను, కంపెనీలో ఒకరు చిన్మయానంద స్వామీజీ భగవద్గీత మీద ఉపన్యాసాలు చెప్తారు, హైదరాబాద్ వస్తున్నారు, మీకు ఆసక్తి ఉంటే వినడానికి రండి అని అన్నారు. ఆ రకంగా మొట్టమొదటిసారిగా చిన్మయానంద స్వామీజీ ప్రవచనాలను క్యాసెట్లో విని ఒకటి రెండు ప్రవచనాలు ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు అటెండ్ అవ్వడం కూడా జరిగింది. ఆధ్యాత్మిక జీవితం బలపడుతూ వచ్చింది. చిన్మయానంద స్వామీజీ భగవద్గీత మీద వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు మహాత్ముని యొక్క గొప్పతనాన్ని వర్ణించి చెప్తూ గాడ్ మెన్ మూవింగ్ ఆన్ ఎర్త్ ఇన్ ఫ్లష్ అండ్ బ్లడ్ అని ఆయన ఇంగ్లీష్లో ఏదో ఆయన చెప్పేవారు. అప్పుడు తెలిసి వచ్చింది గుళ్ళలో దేవాలయాలలో ఉన్న విగ్రహాల కంటే కూడా నిజమైన అనుగ్రహం మనకు లభించేది మహాత్ముల ద్వారానే అన్న సంగతి చిన్మయానంద స్వామీజీ ప్రవచనాల ద్వారా అర్థమైంది. ఆయన దగ్గరనే అద్వైత శంకరాచార్యుని వారి అద్వైతం పట్ల మక్కువ ఏర్పడింది. ఆయన భగవద్గీత మీద ఆసక్తిని మేల్కొల్పడంతో వాళ్ళ యొక్క చిన్మయ యువకేంద్రాకి వెళ్ళి వారం వారం వాళ్ళు చేసుకునే యువకేంద్ర మీటింగ్లో కూర్చుని వింటుండేవాడిని. వాళ్ళు స్టడీ సెంటర్ అని రన్ చేసేవారు. ఉపనిషత్తుల గురించి, స్వామీజీ యొక్క భగవద్గీత గురించి, స్వామీజీ యొక్క కొన్ని జనరలైజ్డ్ బుక్స్ కూడా ఉన్నాయి, వాటిని చదివేవారు. గంటారెడ్డి గంటల పాటు ఉండి చదివేవారు. అందులో కాస్త ముందంజలో ఉన్నటువంటి సాధకులు మిగిలిన వాళ్ళకి దారి చూపించేవారు. ఆ రకంగా ఆధ్యాత్మిక జీవితం పట్ల ఒక అవగాహన ఏర్పడింది. ఆ అద్వైత సిద్ధాంతం పట్ల శ్రద్ధ ఏర్పడింది. భగవద్గీత మీద విపరీతమైనటువంటి ప్రేమ పుట్టుకుని వచ్చింది. చిన్మయానంద స్వామీజీ ఇంగ్లీష్లో భగవద్గీత చెప్తుంటే తెలుగు రాష్ట్రంలో సుందర చైతన్య స్వామీజీ భగవద్గీత మీద చెప్తున్నారు అని హైదరాబాద్లో అప్పట్లో భగవద్గీత మీద, రామాయణం మీద, భాగవతం మీద ఉపన్యాసాలు జరుగుతున్నాయంటే వెళ్ళడం వినడం జరిగింది. అప్పుడు నాతో పాటు మా ఆవిడ భవానీని కూడా తీసుకుని వెళ్ళి వింటుండేవాళ్ళు. తెలుగులో చెప్తారు కదా అని సుందర చైతన్య స్వామీజీ సత్సంగంలో కూడా చేరి ఇద్దరము వెళ్ళేవాళ్ళము. తర్వాత మా అబ్బాయి పుట్టిన తర్వాత అప్పుడప్పుడు వాడిని కూడా తీసుకుని వెళ్ళేవాళ్ళము. వాడు హైదరాబాద్లో ఉంటే తీసుకుని వెళ్ళేవాళ్ళము. అమ్మమ్మ ఇంట్లో పెరిగేవాడు చిన్నతనంలో, ఎల్కేజీ యూకేజీ ఎల్కేజీ వరకు అక్కడ చదువుకున్నాడు. వాడిని కూడా తీసుకుని రామకృష్ణ మఠానికి వెళ్ళేవాళ్ళు. రామకృష్ణ మఠంలో కూడా భగవద్గీతని శని ఆదివారాల్లో చెప్పేవారండి. అది వినడానికి నేను మా ఆవిడ వెళ్ళేవాళ్ళము. బాబు చిన్నోడు చిన్నపిల్లలు రామకృష్ణ మఠంలో ఆ వివేకానంద ఆడిటోరియంలో ప్రవచనం వినడానికి రానివ్వరు, అందుకని బయట కూర్చునేవాళ్ళము. అక్కడ పరమహంస బొమ్మ ఉండేది గుమ్మంలో, పరమహంస బొమ్మ కూర్చోవడానికి చోటు ఉండేది, స్పీకర్ పెట్టారు. చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే లోపలికి వెళ్ళి వినకూడదు కానీ ఇక్కడ కూర్చి వినొచ్చు అంటే అక్కడ కూర్చి నేను భగవద్గీత ప్రవచనం వినేవాడిని. మా ఆదిత్య బొమ్మలు ఇస్తే సైలెంట్గా అక్కడే కూర్చుని ఆడుకునేవాడు. మా ఆవిడ లోపల వినొచ్చేది. శనివారం రోజునేమో తెలుగులో భగవద్గీత, ఆదివారం రోజున రంగనాథానంద స్వామీజీ వివేక చూడమని అనుకుంటాను, ఆయన కూడా మాట్లాడేవారు. ఆ రోజు నేను ఒక్కడిని వచ్చేవాడిని ఆంగ్లంలో చెప్తున్నారని. ఆ రకంగా రామకృష్ణ మఠంతో అనుబంధం ఏర్పడింది. రామకృష్ణ మఠానికి వెళుతూ వస్తూ ఉండేవాళ్ళము. ఇల్లు మా చుట్టాలు ఇందిరా పార్క్ దగ్గరే అరవింద నగర్లో ఉంటున్నారని, వాళ్ళకి దగ్గరగా ఉంటుందని వాళ్ళే వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా ఇప్పిస్తే చిక్కడపల్లిలో ఇల్లు అద్దెకి తీసుకుని ఇల్లు అక్కడికి మారాము. రామకృష్ణ మఠానికి దగ్గరగా ఉంటుంది కదా అని అక్కడే అద్దుకుంటుంటే ఒకరోజు రామకృష్ణ మఠంలో మా ఆవిడ భవానీని చిక్కడపల్లిలో మా ఇంటి ఎదురుగుండా ఉంటున్నటువంటి స్వరాజ్యం ఆంటీ గారు చూశారంట. స్వరాజ్యం ఆంటీ గారు అంటే చిక్కడపల్లి భక్తులు అనేటువంటి పేరుతో చిక్కడపల్లి సత్సంగాన్ని నడిపించే ఒక చాలా ఔదార్యమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి కుటుంబం వాళ్ళది. స్వరాజ్యం ఆంటీ గారు, మల్లికార్జునరావు అంకుల్, వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా అంతే, విజయ, శరత్, భరత్ అనే ఆయన్ని తర్వాత చూసాం, పెద్దబ్బాయి అని. వాళ్ళు సేవ కోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘకి సమర్పించేశారు కూడా. వారు ఆ స్వరాజ్యం ఆంటీ గారు మా ఆవిడ భవానీని రామకృష్ణ మఠంలో చూశారంట. ఇంటి దగ్గర పలకరించి, అమ్మ భవానీ మా ఇంట్లో సత్సంగం జరుగుతుంది ప్రతిరోజు, నువ్వు వీలైతే నీకు కూడా ఆసక్తి ఉన్నట్టు అనిపించింది, నీకు భక్తి ఉన్నట్టు అనిపించి సత్సంగానికి నిన్ను కూడా పిలిస్తే బాగుంటుందని పిలుస్తున్నాను, నీకు నువ్వు వచ్చి చూడమ్మా, నీకు ఆసక్తి అనిపిస్తే నువ్వు ప్రతిరోజు కొనసాగిద్దు కానీ ఒకరోజు అయితే రా అని పిలిస్తే వెళ్ళింది. వెళ్ళిన తర్వాత నుంచి అక్కడ సత్సంగంలో, చిక్కడపల్లి సత్సంగంలో ఆశ్రయం దొరికింది మా ఆవిడకి. తను ప్రతిరోజు స్వరాజ్యం ఆంటీ గారు నడిపిస్తున్నటువంటి ఆ సత్సంగానికి, రామదాస్ పాపా గారి సత్సంగం నడిచేది అక్కడ, రామనామం చేసేవారు, సద్గురువుల యొక్క ప్రవచనాలను చదివేవారు. దినూర్ నాన్నగారిని గుర్తుపట్టింది కూడా నాన్నగారు వాళ్ళ ద్వారానే మాకు దొరికారు. నాన్నగారు ఎవరు అనే దాన్ని స్వరాజ్య వంటి నాన్నగారి పట్ల చూపిస్తున్నటువంటి ఆ భక్తితో మాకు నాన్నగారి యొక్క గొప్పతనం కొంచెం కొంచెం అర్థమైంది. పూర్తిగా అర్థమైంది చెప్పలేం కానీ అర్థమైంది. ఒక రకంగా మా ఆధ్యాత్మిక జీవితం మొలక మొలిచింది రామకృష్ణ మఠంలో అయినప్పటికీ, చిన్మయానంద స్వామీజీ దగ్గర రామకృష్ణ మఠంలో మొలక మొలిచినప్పటికీ ఆ మొలకని చిన్న వయసులో కాపాడి పెంచుకుంటూ తీసుకుని వచ్చింది స్వరాజ్య ఆంటీ గారు. ఆ తర్వాత ఆ మొక్కని నాన్నగారికి అప్పగిచ్చింది స్వరాజ్య ఆంటీ గారు. నాన్నగారి అండని ఆశ్రయాన్ని మాకు ప్రసాదించింది కూడా స్వరాజ్య ఆంటీ గారు. అదృష్టవశాత్తు మా పూర్వజన్మ పుణ్యం అనుకుంటాను చిక్కడపల్లి భక్తుల్లో మాకు కూడా చోటు దొరికింది, చోటు దొరికింది. నాన్నగారి కుటుంబంలో మాకు కూడా స్థానం దొరికింది, మేము కూడా నాన్నగారి కుటుంబంలో చేరిపోయాము. మా పుణ్యమేమో మా అత్తమ్మ మామయ్య గారు మా కుటుంబం కన్నా ఎక్కువ భక్తిగా ఉండేవారు. మాకు ఆధ్యాత్మిక జీవితంలో అడుగడుగున ముందుండి నడిపించింది మా మామయ్య గారు. మా మామయ్య గారే జీనూరు నాన్నగారిని ముందు దర్శనం చేసుకుని వచ్చారటండి. ఆయనని రామలింగారెడ్డి గారని వెంకటరామారెడ్డి గారని మా ఊర్లో ఒక వాస్తు సిద్ధాంతి గారు మాకు దూరపు బంధువులు కూడా అవుతారు. ఆయన నాన్నగారిని నాన్నగారితో ఆయనకి పరిచయం ఉందంట. నాన్నగారు నాన్నగారి గురించి వెంకటరామారెడ్డి గారు మా మామయ్య గారితో చెప్పి, కృష్ణారెడ్డి గారు ఈయన సాధారణమైనటువంటి మనిషిలా కనిపిస్తారు, భగవాన్ ఫోటో ఇచ్చారు కదా, భగవాన్ ఫోటో కూడా ఇచ్చారండి, రమణ భగవాన్ ఫోటో కూడా మా మామయ్య గారికి ఇస్తే మా మామయ్య గారు ఆ రమణ భగవాన్ పటాన్ని తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుని వాళ్ళు ప్రతిరోజు నిష్ఠగా మా అత్తమ్మ మామయ్య గారు ఇద్దరు కూడా పూజ చేసుకుంటారండి. మహాత్ముల దగ్గరికి వెళ్ళి వస్తారు, ఆశ్రమాలకు వెళ్ళి వస్తారు, తీర్థయాత్రలకు అది వెళ్తారు. వాళ్ళ జీవితంలో ఎక్కువ భాగం భక్తిలోనూ ఆధ్యాత్మికతలోనూ కూడా కొనసాగుతూ ఉంటుంది. సద్గురువుల నీడకి చేరతారండి, ఎక్కువ కాలం అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్ళి వస్తూ ఉంటారు. ఆ రకంగా వాళ్ళు నాన్నగారితో అనుబంధం ఏర్పడి నాన్నగారు మా మామయ్య గారి ద్వారా మొట్టమొదట భవానీకి దొరికారండి. మా భవానీ ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ నాన్నగారి పూజ గదిలో వాళ్ళ అమ్మగారికి సహాయం చేయడానికి పూజ గదిని సర్దడానికి పూజ గదిలోకి వెళితే రమణ భగవాన్ ఫోటో చూసి నివ్వెరపోయి చూసిందంట. అప్పటికే రమణ భగవాన్ గురించి విన్నాము, సుందర చైతన్య స్వామీజీ దగ్గరికి వెళుతూ వస్తూ ఉంటే ఆయన కూడా భగవద్గీతతో పాటు ఉపనిషత్తుల గురించి చెప్పేవారండి. ఉపనిషత్తులతో పాటు రమణ మహర్షి యొక్క ఉపదేశ సారాన్ని కూడా ఒకసారి వివరించి చెప్పారు మహబూబ్ కాలేజ్ హైదరాబాద్లో. ఉపదేశ సారం మీద వారం రోజులు వారం పది రోజులు వారం రోజులు అనుకుంటానండి ప్రవచనాలు చెప్పారు. చెప్తే వెళ్ళి విన్నాము. అప్పుడు రమణ మహర్షి యొక్క గొప్పతనం ఆధునిక కాలంలో వచ్చినటువంటి మహర్షులలో భూమి మీద వచ్చి జీవించి వెళ్ళినటువంటి అవతార పురుషుల్లో షిరిడి బాబు గారి గురించి చెప్పారు, భగవాన్ రమణ మహర్షి గురించి చెప్పారు. అప్పుడు వీళ్ళిద్దరి గురించి అద్భుతంగా ఆయన వివరించి చెప్తుంటే రమణ మహర్షి యొక్క ఉపదేశ సారాన్ని కూడా ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే మాకు కూడా ఏదో కొద్ది కొద్దిగా అర్థమవుతుందా అన్నట్టు వింటూ వస్తూ ఉండేవాళ్ళము. ఉపదేశ సారం అర్థం కాకపోయినా రమణ మహర్షి ఎవరో అప్పుడు తెలిసి వచ్చిందండి. ఈ రకంగా రమణ మహర్షితో పరిచయం ఏర్పడిన తర్వాతే అనుకుంటాను అక్కడ పూజ గదిలో వాళ్ళ పుట్టింట్లో పూజ గదిలో భగవాన్ రమణ మహర్షి యొక్క చిత్రపటాన్ని చూసినటువంటి మా ఆవిడ నివ్వెరపోయి వాళ్ళ నాన్నగారిని అడిగిందంట, నాన్నగారండి ఈ భగవాన్ ఫోటోని మీకు ఎవరు ఇచ్చారు అని అడిగితే అప్పుడు వెంకటరామారెడ్డి గారి ద్వారా దిండూరు నాన్నగారి గురించి తెలియజేశారండి. తెలియజేస్తే అప్పుడు మా ఆవిడ పట్టుపట్టి అడిగిందంట, నాన్నగారు మీకు ఈ ఫోటోని ఇచ్చినటువంటి ఆ నాన్నగారి దగ్గరికి నన్ను కూడా ఒకసారి తీసుకుని వెళ్ళండి అని చెప్పి అడిగితే, సరేనమ్మా వెంకటరామారెడ్డి గారిని అడిగి చెప్తాను అని చెప్పి వెంకటరామారెడ్డి గారి ద్వారా తెలుసుకుని ఆయన వీలున్నప్పుడు ఎప్పుడో ఫోన్ చేస్తామని చెప్పారు. తర్వాత ఉన్నట్టుండి ఇప్పట్లో వీలు కాదేమో అని అనుకుని బయలుదేరి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఉన్నట్టుండి వెంకట్రామారెడ్డి గారు, మీకు అవకాశం ఉంటే నేను తీసుకునివెళ్తాను, రేపు పొద్దున్న బయలుదేరి వెళదాము, మీరు రెడీ అయిపోయి ఉండండి, వచ్చేసేయండి మా ఇంటికి. అందరూ వెళ్ళి జిన్నూరు వెళ్ళాలి, పశ్చిమ గోదావరి జిల్లాలో జిన్నూరు వెళ్ళాలి, నాన్నగారి ఇంటికి వెళ్తామని నాన్నగారి గురించి కొన్ని మాటలు చెప్పారంట. చూడడానికి సర్వసాధారణంగా ఉంటారు, మీరు ఆయనను చూసి మీ మీ అంచనాలు మీరు వేసి మామూలు వ్యక్తే కదా అని అనుకోకండి. మీరు రండి, మౌనంగా ఉండండి, గమనించండి, మీకే మెల్లమెల్లగా తెలుస్తుంది. ముందు అంచనాలు ఏమి వేయకండి అని చెప్పి తీసుకుని వెళ్ళారండి. ఆ రకంగా భవానీ నాన్నగారి దగ్గరికి వెళ్ళింది, నాన్నగారి దర్శనం చేసుకుని వచ్చింది. అప్పుడు భవానీకి మెల్లగా అర్థమైంది, నాన్నగారితో ఉన్నటువంటి అనుబంధం ఈ రోజుది కాదు. నాన్నగారు వెతుక్కుంటూ ఇంటికి కబురు పంపించారు, పిలిపించారు అన్న సంగతి అర్థం చేసుకుంది. ఈ ఇది ఈ అనుగ్రహం కూడా నాన్నగారి అనుగ్రహం. చిక్కడపల్లి సత్సంగం స్వరాజ్యవాంటీ గారి ద్వారా అందింది. వాళ్ళ వాళ్ళ సత్సంగానికి రోజు వెళ్ళి రావడంతో వాళ్ళు జీవన్ముక్తుల గురించి, సద్గురువుల గురించి, వాళ్ళ లక్షణాలు ఎలాగుంటాయో అవి చదివి చెప్పుకోవడం, రామదాస్ పాపా గారి గురించి వివరంగా చెప్పడం, ఇవన్నీ విన్నటువంటి భవానీకి జిల్లూరు నాన్నగారిని చూసిన వెంటనే, రామదాస్ పాపా గారు ఇలాగే ఉండేవారు కదా, మాకు సత్సంగంలో చెప్పినటువంటి రామదాస్ పాపా గారు ఏ రకంగా ఉండేవారని చెప్పారో ఆ రకంగానే అనిపిస్తున్నారు నాన్నగారని. ఆ ఉత్సాహం పట్టలేక మనసులోను దానిని నింపుకుని ఎలాగో ఆపి పెట్టుకుని హైదరాబాద్ వచ్చిన వెంటనే సత్సంగ ఆంటీ గారికి చెప్తే నాన్నగారు పుస్తకాలు కూడా కొన్ని ఇచ్చారండి, క్యాసెట్లు కొన్ని ఇచ్చారు వినడానికి. ఆ పుస్తకాలని క్యాసెట్లు తీసుకుని సత్సంగానికి తీసుకునివెళ్ళి, సత్సంగంలో హైదరాబాద్ తీసుకొచ్చి చిక్కడపల్లి సత్సంగానికి పట్టుకుని వెళ్ళి ఇస్తే తిరుగుతు నాన్నగారు ఈ సత్సంగం గురించి కూడా తెలుసుకున్నారు, ఏంటమ్మా మీరు ఏం చేసుకుంటారు, సాధన ఏం చేసుకుంటారు అని అడిగితే, రామదాస్ పాపా గారు సత్సంగానికి రోజు వెళ్ళొస్తుంటారు నాన్నగారు, అక్కడ మా ఇంటి ముందే ఇలాగా స్వరాజ్యవాంటీ గారు సత్సంగాన్ని నడిపిస్తూ ఉంటారు, ఆ సత్సంగంలో చెబితేనే మీ దర్శనం చేసుకోవాలని నాకు అనిపించింది, వచ్చారంటే నాన్నగారు సత్సంగానికి తీసుకుని వెళ్ళమని చెప్పి ఆ పుస్తకాలని క్యాసెట్ని అన్నింటినీ ఇచ్చారండి. ఇస్తే అవన్నీ తీసుకెళ్ళి ఆనందంగా ఉరకలు వేసుకుంటూ సత్సంగానికి వెళ్ళి ఆంటీ రామదాస్ పాపా గారు మళ్ళీ వచ్చారేమో అని అనిపిస్తుంది. ఇంకో జిదూరు నాన్నగారంట, ఇంకో ఆయన ప్రవచన పుస్తకాలని క్యాసెట్ని కూడా మన సత్సంగానికి ఇచ్చారు అని చెప్పి అందరూ కూడా అన్ని పుస్తకాలు, పక్షులకి ఏదైనా గింజలు జల్లితే వచ్చే గుంపునాకు వచ్చి అన్ని పట్టుకుని అప్పటికప్పుడే క్షణాల్లో ఏరికిని తినేసినట్లు భక్తులు అందరూ తలొక్కరు తలొక్కేసట్టు పుస్తకం తీసుకుని ఇళ్ళకు పట్టుకుని వెళ్ళిపోయి చదువుకోవడానికి పట్టుకెళ్ళారంట. స్వరాజ్యవాంటి గారు కూడా చదివిన తర్వాత తర్వాతే కబురు పంపినట్టున్నారు, తర్వాత రోజు వరకు కూడా ఆగేవారు కాదు. ఆంటీ ఏదైనా విషయం ఉంటే భవానీకి కబురు పంపించేవారు, లేకపోతే మెల్లగా నా పెద్ద వయసు అప్పటికే ఆంటీకి మెల్లగా నడుచుకుంటూ వచ్చి మా ఇంటి దాకా మా ఇంట్లోకి వచ్చి రోడ్డుకై అవతల వైపునే మా ఇల్లు వచ్చి భవానీతో ఆ విషయం ఏదైనా ఉంటే వచ్చి మాట్లాడి చెప్పి వెళ్ళేవారంట. అప్పుడు అన్నారంట ఒక వాక్యం, నాన్నగారి యొక్క అమృత వాక్కులో ఏదో పుస్తకంలో, నాన్న ఉవాచ పుస్తకంలో నేను చెబుతున్నటువంటి విషయం మీకు అర్థం కాకపోతే ఆ దోషం మీలో లేదమ్మా, ఆ దోషం నాది, నేను చెప్పాలనుకున్నది మీకు అర్థమైనట్టు చెప్పి మీ హృదయాల్లో నింపి మీలో మీ హృదయంలోకి దింపి మీ హృదయాల్లో నింపలేకపోతే ఆ దోషం మీది కాదు నాది నాది అని చెప్పి అక్కడ నాన్నగారు మాటలు రాసి ఉంటే ఆ స్వరాజ్యవాంటి గారు చూసి నివ్వెరిపోయారంట. ఈయన సాధారణమైనటువంటి గురువులాగా అనిపించట్లేదు, దాదాపుగా అప్పుడే ఆంటీ అభిప్రాయం ఏదైనా అవతార పురుషుడే అయి ఉండాలి తప్ప సర్వసాధారణమైనటువంటి గురువుల ద్వారా ఇలాంటి మాటలు కదలము. అంతకుముందే పుట్టమ్మ గారని వారి గురువు గారు, రామదాస్ పాపా గారు లేరు, కృష్ణాబాయి మాతాజీ కూడా లేరు, తదనంతరము ఆశ్రమం తరఫున పుట్టమ్మ గారు అనేటువంటి గురువు గారు ఈ సత్సంగానికి వచ్చి, అమ్మ మీరు ప్రతిరోజు రామనామం చెయ్యండి, మీరు రామనామం భక్తితో చేస్తూ ఉంటే రాముడు తప్పకుండా మీ ఇంటికి వస్తాడమ్మా, నడిచి వస్తాడు అని చెప్పారంట. చెప్తే ఆ రాముడు మా ఇంటికి వచ్చిన రోజు ఆసన్నమైందా అని సత్సంగ ఆంటీ గారికి అనిపించి భవానీతో చెప్పిందంట. మనము ఈ నాన్నగారు హైదరాబాద్ ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళి వెంటనే దర్శనం చేసుకోవాలి భవానీ, సర్వసాధారణమైనటువంటి గురువులు ఇలాంటి మాటలు చెప్పరు అని చెప్పేసి ఆ మాటలు చూపించి తర్వాత రోజు సత్సంగంలో అందరికీ చెప్పారటండి. ఆ రకంగా ఈ చిక్కడపల్లి భక్తులు అందరూ వెళ్ళి నాన్నగారు దర్శనం చేసుకోవడం జరిగింది. నాన్నగారు వరహాలరాజు గారి ఇంట్లో ఆ రోజుల్లో వచ్చి దిగేవారు అనుకుంటానండి, అక్కడే దర్శనం చేసుకున్నట్టున్నారు సమాధి గుడాలు అనుకుంటాను. ఆ రకంగా నాన్నగారి దర్శనం చేసుకుని వచ్చి నాన్నగారి అనుగ్రహాన్ని చూరగొని వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో చెప్పేవారండి. మా ఆవిడ నాన్నగారి గురించి చెప్తూ ఉంటే నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాడిని, నాన్నగారు చిక్కడపల్లి సత్సంగానికి కూడా వస్తానని అన్నారటండి. ఒకరోజు చిక్కడపల్లి సత్సంగానికి వస్తాను, వచ్చి అక్కడ మా ఇళ్ళ దగ్గర కూడా ప్రవచనం చెప్తానన్నారు. ముందు ఇంటి దగ్గరే ప్రవచనం చెప్పారండి ముందుసారి వచ్చినప్పుడు. తర్వాత పక్కనే త్యాగరాయ గణసభ ఉంటే నాన్నగారు చాలాసార్లు త్యాగరాయ గణసభకు వచ్చి ప్రవచనాలు ఇచ్చేవారండి. ఒక 5-6 సార్లు వచ్చి ప్రవచనాలు ఇచ్చిన సంగతి నాకు గుర్తుంది. అక్కడే డాక్టర్ మద్దాళి సుబ్బారావు గారి రమణ సంభాషణలు తెలుగు అనువాదాన్ని కూడా నాన్నగారు విడుదల చేశారండి చిక్కడపల్లి సత్సంగానికి పక్కనే ఉన్న త్యాగరాయ గణసభలో. ఆ రకంగా చిక్కడపల్లి సత్సంగానికి నాన్నగారు వస్తానని చెప్పడం, మా ఇంటికి కూడా వచ్చి టీ తాగుతానని అన్నారండి, కాఫీ పుచ్చుకుంటానని అన్నట్టున్నారండి. ఆ రకంగా నాన్నగారు మా ఇంట్లో అడుగు పెడతారని తెలిసింది, చిక్కడపల్లి సత్సంగానికి వస్తారని తెలిసింది. ఇంటికి వచ్చినప్పుడు మంత్రోపదేశం తీసుకోవచ్చు అని కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. నాన్నగారు మా ఇంటికి చిక్కడపల్లి సత్సంగానికి అక్కడికి వచ్చినప్పుడు మా ఇంటికి కూడా వచ్చిన ఆ శుభదినం రానే వచ్చింది. ఆ రోజు నేను కూడా ఇంట్లోనే ఉన్నాను, నాకు సెలవు పెట్టి ఉన్నానా లేకపోతే నాన్నగారు ఆదివారం రోజు వచ్చారా సరిగ్గా గుర్తు లేదు, కానీ ఆ రోజు ఇంటి దగ్గర ఉంటే నాన్నగారితో భవానీ నన్ను పరిచయం చేసిందండి. నాన్నగారికి నమస్కారం చేసుకుంటుంటే నాన్నగారు అడిగారు, నువ్వేం చేస్తున్నావు అని అడిగారు. అప్పటికే నేను పాలిటెక్నిక్ చదివి ఈసీఎల్ కంపెనీలో సూపర్వైజర్గా చేస్తున్నాను. అదే మాట నాన్నగారితో చెప్పానండి, నాన్నగారండి నేను ఈసీఎల్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను అని. వెంటనే నాన్నగారి యొక్క సమయ స్ఫూర్తి ఒక్కొక్కసారి అత్యద్భుతంగా అనిపించి నువ్వే పోయేవాడండి, నా జీవితంలో నేనే 4-5 సార్లు చూశాను నాన్నగారు అట్లాగా ఏమంటారు స్పాట్లో, అదే క్షణంలో మన నోటి నుంచి మాట వచ్చి రాకుండానే అలా మాట్లాడు. వెంటనే నాన్నగారు నువ్వు సూపర్వైజర్గా చేస్తున్నావు, నువ్వు ఇంజనీరింగ్ కూడా ఏదో చదువుతున్నట్టున్నావు, మధ్యలో ఆఫ్ చేసావని చెప్పారు తెలిసింది, ఆ ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంటే నువ్వు సూపర్వైజర్ స్థానంలో ఇంజనీర్ కూడా అవుతావు కదా, అది ఎందుకు పూర్తి చేయకూడదు, నువ్వు నా మాటని నీ చదువుని మళ్ళీ మొదలుపెట్టి కంటిన్యూ చేయి, నీ చదువుని పూర్తి చేయి, నువ్వు సూపర్వైజర్ అవుతావు, నీలో బంగారం ఉంది, ఆ బంగారాన్ని వస్తువు చేసుకుని వాడుకోవాలంతే. నేను 4 జీతవరాళ్ళు వస్తున్నాయని నీకు చెప్పడం లేదు, నీ మేలు కోరి చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, నువ్వు మళ్ళీ చదువు మొదలుపెట్టి అది పూర్తి చేసే, నువ్వు ఆఫ్ చేయకు నువ్వు పూర్తి చేసే అని చెప్పారండి. నివ్వరిపోయాను, మా ఆవిడ లేకుంటే మా మామయ్య గారు చెప్తుంటారు, ఎప్పుడు చెప్పారు, సందర్భం చూసి నాన్నగారు ఏది పుండు చూసి వాత పెట్టమంటారు కదా నాన్నగారు, అలాగా సందర్భం వచ్చినప్పుడు సరిగ్గా చెప్పడం, ఇదే రకంగా నాన్నగారు 2-3 సార్లు తర్వాత కూడా చేశారండి. నేను ఆశ్చర్యపోయాను. నేను అప్పటికే 88లో ఏఎంఐ సెక్షన్ ఏ పాస్ అయ్యాను. ఇంజనీరింగ్ ప్రైవేట్గా చదువుతూ సెక్షన్ బి ఆపేశాను. ఆపేసేసి నాకు కాస్త కోపం ఎక్కువండి, కోపం ఎక్కువ, ముండితనం ఎక్కువ. ఆ రకంగా ఎప్పుడో కోపం వచ్చినప్పుడు ప్రస్తుతానికి చదువు వద్దులేని అనుకుని ఉద్యోగం బాగానే ఉంది, జీతం వస్తుంది, సరిపోతుంది, ఆధ్యాత్మిక జీవితం కూడా మొదలైంది, కొద్దో గొప్ప సాధన చేసుకుందాము, చదువు అవసరం పెద్ద ఏముంది చూద్దాంలే అన్నట్టు పక్కన పెడితే నాన్నగారు చెప్పారు. నాన్నగారు చెప్పిన తర్వాత అప్పుడు బాధ్యత తెలిసి వచ్చింది, చదవాలని అనిపించింది. మెల్లగా మొదలు పెట్టాను, వెంటనే పూర్తి చేయలేకపోయాను. కానీ నాన్నగారు ఇది చెప్పింది 92లో అనుకుంటానండి, 1992లో 92లో చెప్తే 5-6 ఏళ్ళకి పూర్తి చేశాను. పూర్తి చేసి నాన్నగారు చెప్పిన తర్వాత, పూర్తి అయిన తర్వాత అదే స్ఫూర్తితో కొంచెం ముందుకు కూడా వెళ్ళానండి. నాన్నగారు డిగ్రీ చేయమంటే డిగ్రీ చేయడం, ఆఫీసులో గట్టిగా పనిచేయడం, గట్టిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవడం, బెస్ట్ ఎగ్జిక్యూటివ్ అవార్డు తెచ్చుకోవడం, తెచ్చుకున్న తర్వాత అక్కడితో ఆగకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఎంట్రన్స్ రాయడం, ఎంటెక్ సీట్ సంపాదించుకోవడం, పార్ట్ టైం చేరడం అంతా బాగానే జరిగింది. కానీ లోపల ఉన్నటువంటి ఒక పక్క నుంచి భక్తి ప్రేమ పెరుగుతూ వచ్చింది, ఇంకో పక్క నుంచి వికారాలు కూడా బయటకు రావడం అప్పుడప్పుడు చూశానండి. అది కూడా ఈరోజు మీకు చెప్పుకుంటాను. ఈ చిక్కడపల్లి సత్సంగంలో మా జీవితం ఈ రకంగా ముందుకు వెళుతూ ఉన్నప్పుడు నాన్నగారి దగ్గర ఆ రోజే నాన్నగారు ఇంటికి ప్రవచనానికి వచ్చిన రోజునే మాకు మంత్రోపదేశం కూడా చేశారండి. మంత్రోపదేశం చేయడానికి ముందు నాన్నగారు అడిగారు, నాన్నగారండి మేమిద్దరం మంత్రం తీసుకుంటాము అని. మా ఆవిడకి స్వరం ఎక్కువ, ఏదన్నా ఉంటే ఉబలాటం ఎక్కువ, ఏదన్నా ఉంటే ముందు చెప్పుకుంటుంది. నాన్నగారిని తనే అడిగింది, మంత్రోపదేశం తీసుకుంటాము నాన్నగారు మాకు ఉపదేశం ఇవ్వండి అని అడిగితే నాన్నగారు అన్నారు, నా వంక చూసి, నీకు రాముడంటే ఇష్టమా కృష్ణుడంటే ఇష్టమా అని అడిగారండి. నేను ఎప్పుడు కూడా ఆలోచించుకోలేదు. రాముడి గుడికి అప్పుడప్పుడు వెళ్ళి రావడం జరిగింది చిన్నతనంలో. కృష్ణుడు ఇప్పుడు భగవద్గీత మీద ప్రవచనాలు వింటుంటే కృష్ణుడి మీద చిన్మయానంద స్వామీజీ అప్పుడప్పుడు అనేవారు, కృష్ణ కాంక్షియస్నెస్ అని అనేవారు. ఆ రకంగా కృష్ణుడు అంటే కూడా మక్కువ ఏర్పడింది. కానీ రాముడు అంటే ఇష్టమా కృష్ణుడు అంటే ఇష్టమా అంటే ఎవరంటే ఎక్కువ ఇష్టమా నాకు అర్థం కాలే. నేను క్షణం పాటు అలాగా మాటల సమాధానం లేకుండా ఆగిపోయి ఆలోచించుకుంటున్నా. ఆలోచించుకుంటుంటే నాన్నగారే ఒక్క లిప్త పాటు ఆగి, ఒక పావు నిమిషం పాటు ఆగి నాన్నగారే చెప్పారు, నీకు రాముడు అంటే ఇష్టం, నీకు రామ మంత్రం ఇస్తాను అని చెప్పి నాకు మా ఆవిడికి ఇద్దరికి కూడా ఒకే మంత్రం ఇచ్చారండి. నాన్నగారు మంత్రాన్ని గుప్తంగా ఉంచరు, శ్రీరామ శరణం మమ అని. మా ఆవిడ పుస్తకం తెచ్చుకుంటే పుస్తకంలో రాశారు, నోటితో 3-4 సార్లు పలికి మాతో అనిపించారు. అనిపించి ఈ మంత్రాన్ని మీరిద్దరు కూడా మానసికంగా చేసుకోండి, నా వంకే చూసి చెప్పేవారు ఎక్కువ. భవానికి కూడా అదే మంత్రాన్ని ఇచ్చారు, ఈ మంత్రాన్ని మీరు మానసిక జపం చేసుకోండి, అవకాశం ఉన్నప్పుడు అలా చేసుకోండి, మానకండి, జీవితాంతం మంత్రాన్ని చేసుకుంటూ ఉండండి, నామాన్ని శ్రద్ధగా చేసుకోండి అని చెప్పారండి. తర్వాత నాకు అర్థమైంది, ఆ మంత్రాన్ని చేసుకుంటూ ఉంటే శ్రీరామ శరణమ్మ, రాముడు నాకు రక్షకుడు, రాముడు నన్ను రక్షిస్తాడు, దానిని మానసికంగా జపం చేసుకుంటూ ఉంటే తర్వాత కాలంలో రాముడంటే నాకు ఎంత ఇష్టమో తర్వాత అర్థమైంది. కొన్ని సంవత్సరాలకు బయటపడింది, నేనే ఆశ్చర్యపోయాను, నాకు రాముడంటే ఇంత ఇష్టమా? ఈ ఇష్టం ఈ జన్మది కాదా, గత జన్మల నుంచి వెంట తెచ్చుకున్నానా? ఆ సంగతి నాకు తెలీదా? నా గురువు నాన్నగారికే తెలుసా? ఆయన చెప్తే గానీ నాకు అర్థం కాలేదని ఆశ్చర్యపోయాను. ఒక మంచి పాట, నాకు నేను నన్ను నేను సీతమ్మగా భావించుకుంటూ సీతమ్మ హృదయం అనే పేరుతో ఒక మంచి పాట కూడా రాస్తున్నాను. తర్వాత కాలంలో చాలా పాటు ఆ పాటను నాన్నగారి ముందు పాడాలి అని అనుకుంటే ఉండేవాడిని, కానీ ఎప్పుడు కూడా పాడలేకపోయానండి. పాడలేక నేను మౌనంగా ఉండేవాడిని. నాకు మాట తక్కువ, అందరితోనూ మాట్లాడను, గమనిస్తాను, మౌనంగా ఉంటాను. నాన్నగారితో మాట్లాడాలంటే వెనకంజ వేసేవాడిని, ఎక్కువ మాట్లాడలేను. కాస్త భయం కూడా ఉంది, స్టేజ్ ఫియర్ ఉంది, కొత్త వాళ్ళతో మాట్లాడలేను, పెద్దవాళ్ళతో మాట్లాడలేను, కాస్త భయస్తుండి కూడా. ఆ రకంగా పెద్దల మీద గౌరవంతో, గురువుల మీద గౌరవంతో ఎక్కువ చురుకుగా చొరవగా ముందుకు వెళ్ళి మాట్లాడాను. మా ఆవిడ అడిగేసరికి ఆ రకంగా మాకు మంత్రోపదేశం దొరికింది. నాన్నగారి దగ్గరికి
పాడండి.
ఏదమ్మా?
సీత
సీతమ్మ హృదయం అవ్వ. మరి పెద్ద పాట 5 నిమిషాల పైన 7-8 నిమిషాలు పడుతుంది.
ఊరికే ఒక 1 మినిట్ పాడి కంటిన్యూ
పాడి అనిపిస్తా, మీరు ఆపమంటే ఆపేస్తారమ్మా. పాడుతుంటాను.
ఫ్యూ లైన్స్ పాడండి.
అందులో 7 చరణాలు ఉన్నాయమ్మా.
ఓకే.
మొట్టమొదట పెళ్లి సందడి అని ఉంది. తర్వాత సీతారాములు అరణ్యవాసానికి వెళ్ళడం ఉంది. మూడవది సీతమ్మ జింక కావాలని అడిగి ముచ్చట పడి ముచ్చటకి వెళ్ళి ముప్పును కొని తెచ్చుకుంది, అది ఉంది. తర్వాత ఎడబాటు అశోకవనంలో రావణాసుడు తీసుకుని వెళ్ళిపోవడం, అశోకవనంలో పెట్టడం, ఎడబాటుని భరిస్తూ ఎడబాటు పేరుతోటి 4వ చరణం ఉంది. తర్వాత రావణ సంహారం గురించి పీడ విరగడనే పేరుతో 5వ చరణం ఉంది. రావణ సంహారం అప్పుడు ఆ రావణ సంహారం జరిగిన వెంటనే సీతమ్మని శీల పరీక్షకు రాముడు నియోగించడం, తద్వారా సీతమ్మ యొక్క శీల సంపద పేరుతో 6వ చరణం ఉంది. చివరిగా 7వ చరణంతో పాట ముగిసిపోతుంది. రామరాజ్యంలో కూడా ఇలాంటి సీతమ్మలో కూడా దోషాన్ని వెతికేటువంటి పెద్ద మనుషులు ఉంటారా అని. సీతమ్మ, ఇంక నేను ఈ దేహంతో ఉండను, దేహంతో ఉండగా ఇంక నీ దరి చేరలేను, నేను ఈ దేహత్యాగం చేస్తానని వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడే దేహత్యాగ నిర్ణయాన్ని నిర్ణయించుకుని పాడింది. ఇలాగే 7 చరణాలు ఉన్నాయి. నేను మొట్టమొదటి చరణం దగ్గర మొదలు పెడతా, మంచిగా అనిపిస్తే కొనసాగిస్తానమ్మా, లేకపోతే అక్కడక్కడ మీరు చెప్పిన చరణాలు పాడతా. ముందు తాళిబట్టు లేకపోతే పెళ్లి సందడి పేరుతో చిరులేత వయసునని చిరునవ్వు మోమునుగని తనువును మనసును మరిచితి తన్మయినైతి చెలులకు మాతా పితలకు సెలవని వీడ్కోలిడిని చెంత జేరితి వెలిసితి నీ కొరకేనని తెలిసితి పతివని గతివని పదములంటిని పాదదాసినైతిని రామప్రభో శ్రీరామప్రభో నీ యాలిని బ్రోవు దీనురాలిని బ్రోవు. తర్వాత తోడు నీడ పేరుతో ఆ సీతమ్మ రామునితో కలిసి అరణ్యాలకు వెళ్ళడం, నీ వెంట నడవాలని నీ చెంత నిలవాలని నీతో కదిలితి నీకై మిగిలితి రామా ఖగ మృగ తరు విరులను పితరుల నితరుల విడిచి తిని తోడునై తిని అంతఃపురముల సిరులను కాదని కారడవుల నీ నీడనై తిని తోడు నీడనై తిని రామప్రభో శ్రీరామప్రభో నీ యాలిని బ్రోవు దీనురాలిని బ్రోవు. బొచ్చట పడింది, జింక కావాలని, బంగారు జింక కావాలని ముప్పు కొని తెచ్చుకుంది. ముచ్చటా ముప్పు పతిదేవుని భుజశక్తిని పరిపూర్ణముగా నెరిగిన శ్రీరాముని ఇల్లాలికి చింతలేలని పతితో క్రీడించనిచ్చగించి పతిడి జింకగాంచి పట్టమంటిని మగువను మగ నీడనుంటి మాయాజాలపు మర్మము నెరుగనైతిని నీకు దూరమైతిని రామప్రభో శ్రీరామ ప్రభో నీ యాలిని బ్రోవు దీనురాలిని బ్రోవు. ఎడబాటు పేరుతో అశోకవనంలో సీతమ్మ గడిపినటువంటి కాలం, నిన్ను బాసి బ్రతుకలేక చేరని దేశావలేక క్షణమొక యుగమై జీవచ్ఛవమునై తిని పాపిని శిక్షించి నిర్దోషిని రక్షించమని వేడుకొంటిని వస్తావని నన్ను ఊరడిస్తావని 1000 కనుల వేసి ఉంటిని నీకై చూచుచుంటిని రామప్రభో శ్రీరామప్రభో నీ యాలిని బ్రోవు దీనురాలిని బ్రోవు. తర్వాత పేడ విరగడ లేకపోతే దిష్టి తీతారి రావణ సంహారం గురించి, మలినాత్ముని తొలగించిన మహితాత్ముని విజయ భేరి నా వీనుల విందుగా వినిపించినంతనే పరుగున దరిజేరెడు నీ కాంతను కోపించగ నిర్ఘాంత పోతిని. పరుషముగా ధర్మజ్ఞుడు పలువురిలో పలుక భగ్న మానసనైతి నేను అగ్నిదూతితి. రామ ప్రభో శ్రీరామ ప్రభో నీ ఆలిని బ్రోవు దీను రాలిని బ్రోవు. శీల సంపద, సీతమ్మ యొక్క శీల సంపద, మచ్చలేని స్వచ్ఛమైన చరితము గల సతీమణికి, ధర్మమూర్తి నీదు ధర్మ పత్నికి, తప్పెరుగని నిప్పు లాంటి సీతకు నీవేర్పరచిన శీల పరీక్ష, లోకం వేలెత్తి చూపకుండుటకేనని నాడు తెలియకుంటిని నేడు తెలుసుకుంటిని. రామ ప్రభో శ్రీరామ ప్రభో నీ ఆలిని బ్రోవు దీను రాలిని బ్రోవు. చివరి చరణమమ్మ, వీడని నీడ సీతమ్మ దేహాన్ని వదిలి కూడా రామునిలో కలిసిపోతానని అంటుంది. పుడమి తల్లి పులకించే రఘురాముని రాజ్యంలో దృష్టి దోషమున్న దొరలు కలరా స్వామి వారు, పుణ్యాత్ములతోనున్న పురుషోత్తమునే గనిన మారరిదేమి, ఇటి లోకమందు నిలువలేను లోకనాథ చేరదని దేహముక్తనై నేను విదేహముక్తనై. రామ ప్రభో శ్రీరామ ప్రభో నీ ఆలిని బ్రోవు దీను రాలిని బ్రోవు. నిను గన తుది వందన మన విడిపడ వీడ్కోలిడను దను కరుణించబా, నీ తనయుల గైకొని నను తను ముక్తను గావించు మార్గమందించవా, నా మరణించవా. రామ ప్రభో శ్రీరామ ప్రభో నీ ఆలిని బ్రోవు దీను రాలిని బ్రోవు దీను రాలిని బ్రోవు. ఓం. పాట పూర్తయిందమ్మా.
ఎక్సలెంట్ అండి, అద్భుతంగా రాశారు. అంటే రామాయణం సీత సీత వర్షన్ అంతా కూడా ఒక 8 స్టాంజాస్ లో మొత్తం ఆవిడ ఫీల్ అయిందంతా పెట్టేశారుగా, అద్భుతం.
సీతమ్మ హృదయం పేరు పెట్టుకున్నానమ్మా ఈ పాటని. మా పాపకి అమ్మా ఇది నీకు పెళ్లి కట్నం అమ్మా అని చెప్పాను. ఎప్పుడైనా అన్నయ్య పాడినట్టు నువ్వు ఈ పాటను పాడాలమ్మా అని చెప్పానమ్మా.
అవునండి, పాడుతుందా విజయ్?
పాడలేదు ఇంతవరకు. పాడతాను అంది కానీ పాట లేదు. ఆ పాటను కూడా రికార్డు చేసి నాన్నగారి సత్సంగం గ్రూప్ లో పెట్టాలని ఒక ఆలోచన అమ్మ. వాళ్ళు ఎప్పుడు దానిని పూర్తి చేస్తారు.
ఎక్సలెంట్, పూర్తి చేస్తారు. విజయ్ విజయ్ వాయిస్ కూడా అద్భుతంగా ఉంటుంది. అది పాడలేదు కానీ ఎప్పుడు
కొద్దిగా సంగీతం కూడా నేర్చుకుందమ్మా.
చాలా బాగా పాడుతుంది, స్వీట్ వాయిస్ దాన్ని కూడా. యా చెప్పండి. చాలా బ్యూటిఫుల్ అండి. అంటే అంటే భక్తిలో ఎంత మాధుర్యం ఉంటుందండి రెడ్డి గారు. అంటే ఇంకా మనం భగవంతుడినే ఆరాధిస్తూ భగవంతుడినే తలపెట్టుకుంటూ గురువునే అంటే మనం ముందు పెట్టుకుని మనం అడుగులు వేస్తూ మన జీవితం గడుపుతూ ఉంటే కలుషితం అవడానికి ఆస్కారం ఉండదండి మనసు. అంటే అందరం మనం మనసుకు అతీతమైన స్థితికి మనం అందరం ఎదిగిపోయి ఏక వస్తువు దగ్గరికి మనం చేరుకోవడం సహజంగా భక్తితో స్వీట్ గా జరిగిపోతుంది రెడ్డి గారు. అంటే అదే ధ్యాస, అదే తలంపులు, అదే జీవితం కింద చేసుకుంటూ ఉంటే ఇంకా ఇంకా మధురం అయిపోతుందండి జీవితం. ఎందుకంటే లౌకిక విషయాల మీద ఆసక్తి కోల్పోతాము, లౌకిక వ్యవహారాల పట్ల ఆసక్తి కోల్పోతాము. ఇంకా భగవంతుడికి మనకి తప్ప ఈ జీవ లక్షణాలు, ఈ పొల్యూషన్, ఇదంతా కూడా కరిగిపోతుందండి భక్తిలో. కరిగిపోయిన వేరు కాదన్నంత స్థితికి ఎదిగి ఇంకా ఉన్నది ఆయనే మనం లేవనే స్థితికి సహజంగా జారిపోతాం అనమాట. అందుకే అంటారు కదా లైక్ సరెండర్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ పార్ట్ అని. ఎందుకంటే మనం పోతున్న సంగతి మనకు తెలియకుండా స్వీట్ గా ఆయనలోకి జారుకుంటాం అనమాట.
ఆ పని అంతా జరిగిపోతుందమ్మా. నాన్నగారు గురు వైభవం గురించి
జరిగిపోతూ ఉంటుంది. అవును,
గురు వైభవం గురించి చెప్తుంటే
అవును,
నాన్నగారు ఏ రకంగా లాక్కుంటున్నారో, ఏ రకంగా అడుగులు వేయిస్తున్నారో, లౌకిక వ్యవహారాల్లో కూడా ఏ రకంగా ఇబ్బందులు వచ్చినప్పుడు దాటిస్తున్నారో, రెండు రకాలుగా కూడా ఆధ్యాత్మిక జీవితంలో లౌకికమైనటువంటి ఇబ్బందుల నుంచి విడిపిస్తూ ఇటు సాధన అటు లోక వ్యవహారం రెండూ జరిగిపోయేటట్టు ఎలా నడిపిస్తున్నాడో అద్భుతమైనటువంటి గురువు.
అవును రెడ్డి గారు, అవునండి. ఎందుకంటే ఇప్పుడు సంచిత ఆగామి ప్రారంభం మూడు కూడా అంటే ఇప్పుడు అంటే పాస్ట్ మనకు తెలియదు, ఫ్యూచర్ మనకు తెలియదు, ప్రెజెంట్ లో మనకి ఏదైతే ప్రారంభం అంటే మనం మన ప్లేట్ లో పెట్టిన తిండి మనం ఇష్టంగా తినేలాగా మన ప్రారంభాన్ని ఇష్టంగా అనుభవింప చేస్తూ పాస్ట్ ఫ్యూచర్ చెరుపుతున్నారన్న సంగతి కూడా మనకు అర్థమవుతుందండి ఆయన దయలో. అంటే భక్తు అంటే ఆయన వలలోకి పడక ముందు ఆగామి సంచితము ప్రారంభం ఉన్నాయేమో, ఆయన వలలో పడ్డ తర్వాత ఆయన మాధుర్యంలో పడ్డ తర్వాత అంతా కరిగిపోయి ప్రజెంట్ లోకి తీసుకొస్తున్న మాట కూడా వాస్తవం రెడ్డి గారు.
అంటే ఏ కష్టం తెలియకుండానే ప్రారంభం ముందుకెళ్ళు.
ఇందాక పాటలో పాడారు చూడండి ఆఖరిని సీత, ఇంకా ఇంకా ప్రపంచం అంతా ఏముంది అంత అంత మహారాముడు అంటే ధర్మం తప్ప రెండోది లేని రామరాజ్యంలో కూడా సీతనే అనుమానించే వ్యక్తులు ఉన్నారు అంటే ఇంకా ప్రపంచం తీరు ఇంతే కదా, ఇంకా ఇంక ఇక్కడ నీతో ఐక్యమై నీలో ఉంటాను అని పాడారు చూడండి మీరు, అద్భుతం అద్భుతం. అంటే
నాన్నగారు నాకు రాముడు అంటే ఇష్టమని నాన్నగారు చెప్పకపోతే నాకు రాముడు అంటే ఇష్టమన్న సంగతి తెలీదు, నాకు రాముడు అంటే ఇంత ఇష్టం అన్న సంగతి తర్వాత కాలంలో తెలుసుకుని నివ్వరిపోయానమ్మా. ఈ రోజు కూడా రాముడు అంటే ఆ ఇష్టం అలా నిలబడిపోయింది.
అంటే మనం ఏ మార్గంలో ప్రయాణం చేశాము, మనం ఎంతవరకు ప్రయాణం చేశాము, ఈ జన్మలో మనం ఆ మార్గాన్ని మళ్ళీ ఎలా అంటి పెట్టుకోవాలి, ఆ రుచిని మళ్ళీ మనకు చూపించి ఆ రుచిని మనకి పెంచి మనం అందులో జీవించేలా చేసి మనకు కూడా ఉంటూ మనల్ని ప్రేమిస్తూ మనకి తెలియకుండా ఆయనలోకి మనల్ని జారేలాగా చేయడం అనేది అసలు ఎటువంటి కార్యం రెడ్డి గారు? అది మీరు లిరిక్స్ లో పెట్టేశారు యాక్చువల్గా, మీరు మీ పాటలన్నింటిలోనే మీ పాట రూపంలో నాన్నగారు చేసిన పనినంతా మీరు పెట్టేశారు. చెప్పండి రెడ్డి గారు, నేను ఎక్కువ ఎక్కువసేపు అవ్వకూడదు, చెప్పండి మీరు.
నా పనిది కూడా నాన్నగారే చేయిస్తున్నారమ్మా. తర్వాత అర్థమవుతుంది ఏమని అంటే అవి ఆ కదిలిన ఆ రోజుల్లోనే కదిలాయి, తర్వాత మళ్ళీ రాద్దామన్న తలంపు కూడా రాలేదమ్మా. ఇవన్నీ కూడా దాదాపుగా అదే కాలంలో చిక్కడపల్లిలో ఉన్నప్పుడు ఆ సమయంలోనే ఎక్కువ కదిలాయి. ఈ రాముడి పాట మాత్రం తర్వాత రామనామం చేయిగా చేయిగా వచ్చింది. ఆ రోజుల్లో మొట్టమొదట జిన్నూరు వాసం పాట తయారైంది. రామకృష్ణ మఠానికి వెళుతూ వస్తూ నేను అక్కడ సంస్కృతం నేర్చుకునేవాడిని. సంస్కృతం నేర్చుకుంటే భగవద్గీత అర్థమవుతుంది అనే ఆలోచనతో సంస్కృతం నేర్చుకోవడానికి వెళితే నాన్నగారు దానిని కూడా అడిగి ఒకటి రెండు సార్లు విన్నారు. సంస్కృతం ఎక్కడ నేర్చుకుంటున్నావు, ఎవరు నేర్పిస్తున్నారు, అక్కడ ఫార్ములే చెప్తారా, బయట లెక్చరర్లు ఎవరినన్నా వచ్చి నేర్పిస్తారా అంటే నాన్నగారికి చెప్పాను అక్కడ స్వాములు నడిపిస్తారు నాన్నగారు వివేకానంద స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ ని, కానీ బయట కాలేజెస్ నుంచి సాంస్క్రిట్ లెక్చరర్స్ వచ్చి నేర్పిస్తారు, నేర్చుకుంటున్నారు గారు భగవద్గీత అని అర్థం చేసుకుందామనే ఉద్దేశంతో అంటే నేర్చుకోమన్నారు, కొంతకాలం నేర్చుకోమని అన్నారు. అది 2 ఏళ్లకు పూర్తయిందమ్మా. పూర్తయిన తర్వాత నాన్నగారు సంస్కృతం ఎంతవరకు వచ్చిందని అడిగారు. నాన్నగారు సర్టిఫికెట్ల కోర్సులు పూర్తయినాయి, కొంచెం తెలుస్తుంది నాన్నగారు భగవద్గీత అర్థమవుతుందా అని అడిగారు. కొంచెం అర్థమవుతుంది నాన్నగారు అని చెప్తే ఇంకా సరిపోతుంది నీకు వ్యవహారానికి మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు నేర్చుకుంటే సరిపోతుంది, ఈ మాత్రం సరిపోతుంది నీకు, ఇంకా ఇంకా అక్కర్లేదు చాలు, ఈ మాత్రం నేర్చుకుంటే చాలు.
ఎప్పుడు మొదలు పెట్టాక ఎలా ప్రొసీడ్ అవుతున్నారు, ఎంతవరకు నేర్చుకున్నారు, ఇంకా సరిపోతుందని కూడా అదే ఇంకా ప్రతి అడుగు ఆయన వేశారండి. మనం అసలు మన జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం నడిచింది ఏమీ లేదు, అంతా ఆయన ఎత్తుకుని నడిచిందే.
అవునమ్మా అవునమ్మా, అలాంటి నాన్నగారు మాకు పరిచయం అవ్వడానికి ఒక పిసరంత అటు ఇటులో మా మరదలు పెళ్లికి వచ్చారమ్మా ఒకసారి మొట్టమొదట్లో. అప్పట్లో ఇంకా నాన్నగారితో ఇంత అనుబంధం ఏర్పడలేదు. భవానీ వాళ్ళు వెళ్ళి వచ్చారు, నాన్నగారిని దర్శనం చేసుకున్నారు, తర్వాత నేను కూడా నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. మా మరదల పెళ్లికి రావులపాలెం వచ్చారమ్మా, పిలిస్తే పెళ్లికి వచ్చారు సాయంకాలం పూట పెళ్లికి. వచ్చి రాత్రి అయింది, 2 గంటల సేపు పెళ్లిలో కూర్చున్నారమ్మా నాన్నగారి కోసం. అది మగ పెళ్లి వారి ఇంట్లో పెళ్లి కదా, మా మామయ్య గారు మేమందరం ఊరి నుంచి బయలుదేరి పెళ్లికి వెళ్ళి మేము కూడా అక్కడ విడిది ఏదో తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండడం, అక్కడ పెళ్లి కార్యక్రమానికి మంటపానికి రావడం జరిగింది. నాన్నగారి గురించి ప్రత్యేకమైన ఏర్పాటు ఎవరూ చేయలేదమ్మా, ఎవరూ చేయలేదు. మా పురోహితుడు దుర్గే శాస్త్రి గారు అని ఆయనే పాపం 2 కుర్చీలు తనే స్వయంగా తీసి నాన్నగారు వస్తున్నారని తెలిసి 2 కుర్చీలు లైన్లోంచి తీసి మామూలు కుర్చీలే ఎదురుకు జరిపేశారమ్మా. నాన్నగారు తప్ప కూర్చీ తర్వాత పక్కన ఇంకెవరన్నా వస్తే కూర్చుంటారన్నట్టు వేశారు. నాన్నగారు వచ్చి కూర్చుని పెళ్లి పూర్తయ్యేదాకా ఉన్నారమ్మా తాళి కట్టేదాకా. నాన్నగారు వెంబడ రామారావంతులు అంటే నాకు ఆయనతో పరిచయం లేదు, ఆయన కూడా వచ్చారు. నేను మా ఇంట్లో ఎప్పుడైనా కోపం వస్తే కొంచెం దూరం దూరంగా ఉండేవాడినమ్మా. ఆ రకంగా నాన్నగారు మా మరదల పెళ్ళికి వచ్చినప్పుడు కూడా నేను మా మామయ్య గారితోటి మా ఆవిడ తోటి మా ఆవిడ మీద కోపం వస్తే మా మామయ్య గారితో కూడా కోపగించేవాడిని. ఇది చాలా కాలం తర్వాత తర్వాత కొనసాగింది. ఇది నాన్నగారికి కూడా భవానీ చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. అది నేను ఆ రకంగా కొంచెం దూరంగా ఉండడం, రామారావు అంకులతో నాకు పరిచయం లేకపోవడం, వాళ్ళు వచ్చి ఉండి వెళ్ళడం, నాన్నగారు పెళ్ళి అయిన తర్వాత అటు నుంచి అంటే జిన్నూరు వెళ్ళారమ్మా. తర్వాత కాలంలో ఆలోచిస్తే ఆశ్చర్యం అనిపించింది. నాన్నగారు దగ్గరికి శుభలేఖ తీసుకుని వెళ్ళి ఆశీర్వదించమని అడిగితారే, పెళ్లికి రమ్మని అడగడానికి కూడా అందరికీ అవకాశం ఉండదు. నాన్నగారిని పెళ్లికి రమ్మని అడిగితే స్వయంగా నేను వస్తానని చెప్పడం, వచ్చి 2 గంటలు కూర్చుని పెళ్ళంతా చూసి ఆశీర్వదించి వెళ్ళడం తర్వాత రోజుల్లో గుర్తు చేసుకుంటే ఆశ్చర్యం అనిపించింది అమ్మ. నాన్నగారి అనుగ్రహం, నాన్నగారు మన కోసం ఏ స్థాయికి దిగి వస్తారు, నాన్నగారిని అర్థం చేసుకోలేక ఆయన ఒక్కొక్కసారి ఎంత ఇబ్బంది పెడతాము. నాన్నగారు ఆ రోజు భోజనం కూడా అక్కడ అందరికి పెళ్లి భోజనాల్లో అందరితో పాటు కలిపి తిన్నారంట, కారంగా ఉందని కూడా తెలిసిందని అన్నారు. తర్వాత భవానీ బాధపడింది, భవానీ కూడా చెల్లాయి పెళ్లి కాబట్టి పెళ్లి మంటపంలోనే ఉండిపోవడం, చూడడానికేమో ఇక్కడ పెళ్లి కొడుకు తరపు ఎవరూ లేకపోవడం. నేను కూడా ఏది కూడా ముందులో 100కి 100 రూపాయలు హృదయంలో తీసుకోను, చాలా కాలం గమనించి పూర్తి విశ్వాసం కలిగితే దిగుతానమ్మా. ఆ రకంగా నేను కూడా కొంచెం ముందులో దూరం దూరంగా ఉండడం, నాన్నగారిని కొన్నిసార్లు ఎలా మిస్ అయ్యామో తర్వాత కాలంలో తెలిసి వచ్చింది. స్వరాజ్ వంటి గారు సత్సంగంలో పాటలు కూడా పాడించేవారంట. రామకృష్ణ మఠంలో శ్రీరామకృష్ణం శిరసా నమామి మమ రామకృష్ణం మనసాస్మరామి అని ఒక పాట ఉంటే ఆ పాటను భవానీ రాసి తీసుకుని వచ్చి, ఏమండి ఈ పాట గురువులందరికీ సద్గురువులందరికీ సరిపోయేటట్టుంది, అవతార పురుషులందరికీ కూడా సరిపోయేటట్టుంది, పరమహంస మీద ఉన్నటువంటి పాట, దీనిని కొద్దిగా మారిస్తే మేము నాన్నగారి మీద పాడుకుంటాము అని అంటే, అదే పాటని కొంచెం నాకు అప్పట్లో సంస్కృతం నేర్చుకుంటున్నందుకు కాస్త థియరీ నేర్చుకుంటున్నందుకు ప్రాక్టికల్కి కొద్దిగా మనసు మైండ్కి ఎక్సర్సైజ్ కావాలి కదా, ఆ రకంగా ఏదో ఒకటి చేయాలని అనిపించేది. వీళ్ళు అడగడందే తడువుగా అది సంస్కృతం పాట, దాన్ని అటు ఇటు మార్చి జిన్నూరు వసం పాట తయారైందమ్మా. తయారైన పాటని సత్సంగంలో పాడి వినిపిస్తే స్వరాజ్ వంటికి బాగా నచ్చింది. నచ్చిన తర్వాత ఆ పాటని జిన్నూరు నాన్నగారి దగ్గర కూడా పాడారు. పాడితే నాన్నగారికి కూడా బాగా నచ్చి నాన్నగారు కూడా అప్పుడప్పుడు ఈ భక్తులతోటి పాడించేవారంట. ఆ రకంగా జిన్నూరు వాసం పాట మొట్టమొదటిసారిగా భక్తుల్లోకి వెళ్ళింది. వెళితే జిన్నూరు నాన్నగారు చిక్కడపల్లి సత్సంగానికి వస్తానని అన్నప్పుడు, ఆంటీ గారి ఇంట్లో భోజనానికి వస్తానని అన్నప్పుడు, మా ఇంటికి వచ్చినప్పటికి నాన్నగారి మీద ఇంకొక పాట రాస్తే బాగుంటుంది రెడ్డి గారు అని చెప్పి నాతోటి కూడా అన్నారు. భవానీతోటి దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేయిస్తుంటే అప్పుడు అరుణాచల కరుణాలయ పాట రాయాలని అనిపించిందమ్మా తెలుగులో.
ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండి.
దీనికి మా అత్తమ్మ ట్యూన్ అందించింది. అయ్యప్ప స్వామి భక్తి పాట జేసుదాస్ గారు పాడింది. నామది వర్ణాలయం అది నీకు ఆరాము అంటే పాట ఉంటుందమ్మా, నాకు పాటలు ఎక్కువ రావు. ఆ పాట ట్యూన్లో రాయమంటే ఆ రకంగా ఆ ట్యూన్లో 7 చరణాలు వస్తే ఒక్కొక్క చరణం రాయడం మా వాళ్ళకి భవానీకి మా అత్తమ్మకి తర్వాత స్వరాజ్యం ఆంటీ గారికి వినిపించడం, వాళ్ళు సవరణలు చేసేవారు. ఆ పాట రాసిన సమయంలో అప్పట్లో అవతారం ఎత్తివే జిన్నూరి నివాసిగా శ్రీ నాన్నదేవుడు వై అని రాసి తర్వాత వెలిసావయ్యలలో శ్రీ నాన్న రూపముతో అని రెండు రకాలుగాను రాసి పట్టుకెళ్తే స్వరాజ్ వంటి అవతారం ఎత్తివే అన్నదే ఉంచమన్నారు. నాన్నగారు అంటే సాధారణమైనటువంటి సద్గురువు కాదు, నాన్నగారంటే అవతారమే, అది నాన్నగారంటే స్వయంగా పరమేశ్వరుడు దిగి వచ్చాడు, అవతరించి వచ్చాడు, అవతారం ఎత్తివే అనేది ఉంచుమని అన్నారు. అప్పుడు అర్థమైంది, లేకపోతే దాన్ని పెట్టడానికి వెనకాడాను. వెనకాడితే ఆంటీ చెప్పారు కదా అని ముందులో అవతారం ఎత్తివే జిన్నూరి నివాసి వై శ్రీ జిన్నూరి నివాసిగా శ్రీ నాన్నదేవుడు వై అని ఉండేటిది. అలాగే పాడుకున్నాము చాలా కాలం, నాన్నగారి దగ్గర కూడా అదే పాడాము. నాన్నగారు ఎప్పుడు ఏమి అనలేదు, ఎప్పుడైనా భక్తులు ఇష్టంగా పాడతానంటే పాడమనేవారు. నాన్నగారు పాట పాడినంతసేపు కూడా వినేవారు. ఆ రకంగా అరుణాచల కరుణాలయ్య పాట కూడా భక్తుల మధ్యకు వచ్చింది. జిన్నూరు వాసం పాట అప్పుడే హారతి పాట కూడా వచ్చిందమ్మా.
అవునండి, అవును.
అరుణాచలేశ్వరాయ జిన్నూరు పురీశ్వరాయ శ్రీ నాన్న మహేశ్వరాయ మహిత మంగళం ఆ పాట వచ్చింది. ఆ రకంగా హారతి పాట కూడా భక్తులు ప్రతిరోజు సత్సంగంలో చదువుకోవడం ఆ రకంగా మన నాన్నగారి కుటుంబంలో పాకింది. అది నాన్నగారి భక్తులు అందరికీ కూడా చేరింది. ఈ మూడు పాటలు కూడా ముందుకు వెళ్ళాయి. ఇంకా నాన్నగారు మాకు సత్సంగ అంటే గారి ఇంటికి వచ్చే రోజు దగ్గర అయింది. భవాని కడుపుతో ఉంది, డెలివరీ కోసమని మేము గగన్ మహల్ నర్సింగ్ హోమ్లో అడ్మిట్ అయ్యామమ్మా. అడ్మిట్ అయితే నాన్నగారు వచ్చే రోజుకి మేము హాస్పిటల్లో ఉండిపోయాము. డెలివరీ అయినట్టే గుర్తు విజయ్ పుట్టింది, ఇంటికి రావడానికి ఇంకా సమయం ఉంది. ఈ లోపల నాన్నగారు చిక్కడపల్లి సత్సంగానికి వచ్చారు. పాట తయారైంది. మా అత్తమ్మ పాటలు బాగా పాడుతుంటే మా అత్తమ్మకి ఆ పాట ఇచ్చి జిన్నూరు నాన్నగారు వచ్చినప్పుడు ఈ పాటను పాడాలి, అక్క అని పిలుస్తాను మా అత్తమ్మని, అక్క అని చెప్పానంటే తను పాడిందంట. పాడితే అప్పట్లో భక్తులందరూ నాన్నగారి దర్శనాలు కొత్త చోటు కదా, ఇక్కడ కొత్త మంది కొత్త భక్తులు ఉంటారు ఇక్కడ, అందరూ కూడా వెళ్ళి దర్శనాలు
అక్కడ వెళ్ళి భక్తులు దర్శనాలు చేసుకోవడం, మా అత్తమ్మ పాడడం, ఆ రకంగా పాట పాడడం అయిపోయింది. తర్వాత భక్తులు ఇష్టపడ్డారు. ఇష్టపడ్డ తర్వాత భక్తులందరూ దాన్ని స్వీకరించడం జరిగింది. నాన్నగారు ముందు పాడడం, నాన్నగారు ఎప్పుడైనా భక్తులు ఇష్టంగా పాడతానంటే పాడించుకోవడం జరిగింది. ఇంకా పాప పుట్టింది. ఆ రోజు సత్సంగ కార్యక్రమం మంచిగానే అయిపోయింది. అప్పట్లో జిన్నూరు నాన్నగారు స్వరాజ్ వాంటి గారి ఇంటికి వచ్చినప్పుడు ఆ పాటలో నీ సన్నిధిని పొందేందుకై బహుదూర దేశాల జనులు కూడా అరుణగిరికి తరలి వచ్చినట, గిరిని వీడక నిలిచిన శ్రీ రమణదేవుడవే కరుణతో ఆ కొండ దిగి మా ఇంటికొచ్చితి వారు ఉండేదమ్మా. తర్వాత ఆదిత్య రికార్డు చేసినప్పుడు ఈ రెండు మార్చాడు. అవతారం ఎత్తివే అన్న దాన్ని జిన్నూరు శ్రీ నాన్న వెలిసావయ్యాయలలో శ్రీ నాన్న రూపంతో అని పల్లవిని మార్చి ఇక్కడ మా ఇంటికొచ్చితివా అంటే ఆ నాన్నగారు అందరి భక్తులు ఇళ్ళకి రాలేదు కదా, ఎవరిళ్ళకి వస్తే వాళ్ళకి మాత్రమే ఆనందం కలుగుతుందేమో, మా ఇంటికి రాలేదని మిగిలిన భక్తులు బాధపడతారేమో అనే ఉద్దేశంతో మా ఇంటికి వచ్చితివా అనే దాన్ని జిన్నూరు వచ్చితివా అని మార్చి ఆ రకంగా ఆదిత్య పాటని రికార్డు చేశాడమ్మా. బాగా రికార్డ్ చేశాడు. నాన్నగారు ఇంకొక విషయం కూడా చెప్తారు. సావిత్రి మామగారి ఇంట్లో దిగినప్పుడు నాన్నగారి పాద పద్మ స్తోత్రం కూడా తయారైంది. నాన్నగారి పాద పద్మ స్తోత్రానికన్నా ముందు నాన్నగారి యొక్క అష్టోత్తరం తయారైంది. నాన్నగారి అష్టోత్తరం ఎప్పుడు తయారైందంటే విజయ్ పుట్టింది, మా పాప విజయ్ పుట్టింది, జూలై నెలలో పుట్టింది. విజయదశమి దగ్గరలో నాన్నగారు మళ్ళీ చిక్కడపల్లి హైదరాబాద్ వస్తున్నారని తెలిసినప్పుడు చిక్కడపల్లి వస్తానని కూడా అన్నారు. అన్నప్పుడు మా పాపకి నాన్నగారి చేతనే పేరు పెట్టించుకోవాలని ఆశపడి నాన్నగారిని అడిగితే నాన్నగారు సరేనని అన్నారు. ఇంకా నాన్నగారు చిక్కడపల్లి సత్సంగానికి అప్పుడే మా ఇంటికి కూడా వచ్చే రోజు దగ్గర పడింది. రెండు రోజులు ఉందని అనగా మేము దానికి తయారవుతున్నాము. అప్పుడు మా భవానీ ఒక మాట చెప్పిందమ్మా, సత్సంగంలో అనుకున్నారంట నాన్నగారి పాద పూజ చేసుకోవడానికి మంత్రాలు లేవు, అష్టోత్తరం ఉంటే బాగుంటుంది. ఏవైనా కొన్ని మంత్రాలు నాన్నగారికి సంబంధించినవి మంత్రాలు లాంటివి తీసుకుని అష్టోత్తరం లాగా కూర్చిపెడితే పాద పూజకు బాగుంటుంది కదా. సత్సంగంలో కూడా ఎప్పుడైనా పూజ చేసుకున్నప్పుడు చదువుకోవడానికి బాగుంటుంది. ఆ ప్రయత్నం ఏదన్నా చేయకూడదంటే, నాన్నగారు రేపు వస్తారన్నగా ఇంట్లో డెకరేషన్ చేసుకుంటూ నాన్నగారి మీద అప్పుడే పాటలు శ్లోకాలు చాలా రాసుకోవడం జరిగింది. వాటి నుంచే ఒక పక్క నుంచి నేను ఆగస్టు 15 పిల్లలు రంగు కాగితాలతో డెకరేషన్ చేస్తారు కదమ్మా స్కూళ్ళలో, గతం తరగతి గదుల్లో క్లాస్ రూమ్స్ లో చేస్తారు, అలాగా మా ఇంటికి డెకరేషన్ చేస్తాం, నేనే అంటిస్తున్నాను. బల్ల ఎక్కి అంటిస్తూ నేను ఆ రోజంతా రాత్రి పొద్దుపోయే వరకు బాగా పొద్దుపోయింది, 1 గంట 2 అలాగే అయిపోయినట్టుంది. భవానీ పుస్తకం తీసుకుని నేను రాస్తాను, రేపు పొద్దున ఖచ్చితంగా చదవాలి, నాన్నగారు వస్తున్నారు కాబట్టి అష్టోత్తరం పూజ చేయాలి, వేళ పూర్తి అయిపోవాలి, మొదలు పెట్టాము కొన్ని రాసాము ఈరోజు పూర్తి అయిపోవాలంటే. నాన్నగారి పాటలు ఒక్కొక్క పాట ఒక్కొక్క పాట పాడుకుంటూ ఆ పాటల్లో వచ్చిన వాటిని దిన్నూరు వాసం పాటతో మొదలుపెట్టి అరుణాచల కరుణాలయ పాట, తర్వాత నాన్నగారి మీద రాసినటువంటి శ్లోకాలు, అంతకుముందు చిన్మయానంద స్వామి మీద నేను రాసుకున్నటువంటి శ్లోకాలు, ఈ రకంగా భక్తి గురించి రాసుకున్న శ్లోకాల నుంచి ఈ పదాలను ఎన్నుకుని అష్టోత్తరం ఆ రాత్రికి రాత్రే రాసుకున్నాము. నేను డెకరేషన్ చేస్తూ చెప్తుంటే మా ఆవిడ భవానీ రాసేసిందండి, రాసేస్తే ఆ రకంగా అష్టోత్తరం 108 నామాలకి చివరిలో 4-5 నామాలు తక్కువ పడితే విష్ణు సహస్రనామం తీసుకుని పూర్తి చేసి రెడీ చేసి పెట్టుకున్నాం. పుస్తకాలు అన్ని ఫెయిర్ కాపీ రాసి పెట్టుకుని అష్టోత్తరం తయారైంది. రేపు పొద్దున్న నాన్నగారు వస్తారు, పేరు పెట్టినప్పుడు నాన్నగారు పాద పూజ కూర్చుంటారు, పాద పూజ కూడా చేయించుకున్నప్పుడు ఈ అష్టోత్తరం చదివే పాద పూజ చెయ్యాలి అని చెప్పి భక్తులందరూ అనుకున్నారు. ఆంటీ స్వరాజ్యం ఆంటీ సంకల్పించారు, స్వరాజ్యం ఆంటీకి నామాలు చూపించాము, ఆంటీ కూడా నచ్చినాయి. అక్కడక్కడ 1-2 సవరణలు అవసరం పడితే చెప్పారు, సవరణ కూడా చేసి సిద్ధంగా ఉన్నాం, పుస్తకంలో రాసుకున్నాం. తర్వాత రోజు నాన్నగారు వచ్చారు, మా పాపకి పేరు పెట్టారు, ఏం పేరు పెట్టమమ్మా అని అడిగితే నాన్నగారు మీరు ఏ పేరు పెట్టినా పర్వాలేదు, మాకంటూ రిజర్వేషన్ ఏమీ లేదు, ఈ పేరు కావాలి ఆ పేరు కావాలని లేదు నాన్నగారు, మీరు ఏ పేరు పెడితే ఆ పేరే మాకు ఇష్టం నాన్నగారు, మీకు నచ్చిన పేరే పెట్టండి అని చెప్పి భవానీ చెప్పింది. చెప్తే అయితే విజయలక్ష్మి అని పేరు పెడతానమ్మా, మనం విజయలక్ష్మి అని పేరు పెడతాము, మనం పిలిచేటప్పుడు మాత్రం విజయ అని పిలుద్దాము అని చెప్పి 3 నాన్నగారు విజయ అని పిలుద్దామని చెప్పారు. ఆ రకంగా పాపకి పేరు పెట్టారమ్మా, మేము విజయాన్ని పిలుస్తాము. పూర్తయింది, ఇంకా అష్టోత్తరం చదవడానికి వెనకాడుతున్నాను. నేను ప్రతి దానిలో కాస్త భయపడుతూ ఉంటాను, హెజిటేట్ చేస్తానమ్మా, వెనకని చేస్తూ ఉంటాను. అప్పుడు మధురానగర్ లక్ష్మి గారు పట్టుబట్టారు, 1-2 పక్క నుంచే చెప్పారు, మీరు తీయండి, పాద పూజ మొదలైతుంది, పాద పూజ మొదలయ్యేసరికి మీరు అష్టోత్తరం సిద్ధంగా ఉండాలి, మీరు పక్క నుండి మంత్రాలు ఒక్కొక్క మంత్రం చదవండి, మీ అత్తమ్మ మామయ్య గారు ముందుండి పువ్వులు వేస్తారు, మిగిలిన భక్తులు కూడా పువ్వులు వేసి అష్టోత్తరానికి పూజ చేసుకుంటారని చెప్పేసి నాన్నగారికి కూర్చి తర్వాత పూలు కూడా ప్రత్యేకంగా తెచ్చారు. నాన్నగారికి బరువంటి పువ్వులు వేస్తే పాదాలకు కష్టమైతుందని కనకాంబరం పువ్వులు లాంటివి తేలికగా ఉండే పువ్వులన్నీ ఎన్నుకున్నారు. చిక్కడపల్లి భక్తులు కదా, వాళ్ళ హృదయం సున్నితంగా ఉంటుంది, వాళ్ళకి నాన్నగారి పట్ల ఉన్నటువంటి భక్తి కూడా అలాంటిది. ఆ రకంగా వాళ్ళందరూ సిద్ధపడ్డారు, నేను వెనకంజి వేస్తున్నాను, పర్వాలేదండి, మామూలుగా పాద పూజ ఎలాగైతే చేస్తారో ఆ రకంగా పూజ చేసేసుకోండి అని అంటే మధురానగర్ లక్ష్మి గారు వినలేదండి, వినకుండా మీరు తీయండి, మీరు చదవండి అని పుస్తకం తీయించి నా చేత బొదలు పెట్టి దాకా పక్కనే కూర్చున్నారు ఆవిడ, కూర్చుని మీరు చదవండి అని చెప్పేసి చదివిపించారు. నాన్నగారు కళ్ళు మూసుకున్నారమ్మా, కళ్ళు మూసుకుంటుంటే ఒక్కొక్క మంత్రం ఓం అవతార పురుషాయ నమః అంటూ ఒక్కొక్క మంత్రం చదువుతూ ఉంటే ఓం కొమ్మర గ్రామదాతాయ నమః. ఓం శ్రీ సూర్యనారాయణ రాజప్రియనందనాయ నమః. ఓం శ్రీ రాజయం ఆత్మజాయ నమః. ఓం శ్రీ వెంకటలక్ష్మి వెంకట నాన్నగారి పేరుని కూడా సవరించారు, వెంకటలక్ష్మి నరసింహరాజాయ నమః. ఇలాగా నామాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చదువుతూ ఉంటే ప్రతి నామాన్ని కూడా మెల్లగా చదవడం, భక్తులందరూ పువ్వులు వేసుకోవడం, నాన్నగారు కళ్ళు మూసుకుని అభయ హస్తం పెట్టుకుని కూర్చున్నారమ్మా, ప్రతి నామానికి కూడా చెయ్యిని ఇలాగ రెండు మూడు సార్లు ఊపేవారమ్మా, తల ఊపేవారు, బాగుంది అన్నట్టు కళ్ళు మూసుకునే తల అడ్డంగా ఊపి బాగుంది బాగుంది అని చేతితో ఇలాగ అనుగ్రహ హస్తాన్ని ఇలాగ ఊపేవారమ్మా. మన అరుణాచలాకరుణాలయ పాటలో నాన్నగారి చేతిని మధ్యలో ఒకసారి ఊపి కనిపిస్తారు కదా, అదే రకంగా నాన్నగారు అభయ హస్తాన్ని భక్తులందరికీ చూపించి ఇలా ఊపేవారు కళ్ళు మూసుకునే ప్రతి నామానికి. 108 నామాలు చదివేదాకా నాన్నగారు ఓపికగా కూర్చున్నారమ్మా, కదలకుండా కూర్చున్నారు, నవ్వుతూ కూర్చున్నారు. ప్రతి నామానికి కూడా తల ఆడిస్తూనే చెయ్యి ఊపుతూనే ఉన్నారు, కళ్ళు తెరవరు కూడా తెరవలేదమ్మా. అంత అద్భుతంగా ఆ రోజు అష్టోత్తరం నాన్నగారి
ఈశ్వర ప్రణాళికంకులు అంటే అష్టోత్తరం మీతో రాయించడం, వెనకంజ వేస్తూ ఉంటే లక్ష్మి మిమ్మల్ని ప్రోత్సహించడం, నాన్నగారిని కూర్చోబెట్టి నాన్నగారు అనేవారు చిక్కడపల్లి మా హృదయస్థానం అని. అంటే అంటే కారణం లేని భక్తి అండి చిక్కడపల్లి భక్తులందరిది. సో చిక్కడపల్లి భక్తులను చూసి మేము భక్తి నేర్చుకున్నామని చెప్పారండి నాన్నగారు చాలా సందర్భాల్లో. అంటే ఎంత పవిత్రమైన భక్తులు వాళ్ళు, ఎంత పవిత్రంగా ఎంత అద్భుతంగా నాన్నగారిని వాళ్ళు ఆరాధించారు అనే దానికి ఆయన భక్తి మాకు చిక్కడపల్లి భక్తుల నుంచి భక్తి వచ్చిండీ, అంతకు ముందు మాకు భక్తి లేదు అనేవారు అనమాట. అంటే అంత హైలైట్ చేసేవారు చిక్కడపల్లి భక్తుల్ని హైదరాబాద్ లో. మా హృదయస్థానం చిక్కడపల్లి అనేవారు. అంటే ఒక జ్ఞానే న్యాయం చేయగలరండి భక్తులకి. అంటే అంటే భక్తులకు కూడా వాళ్ళకి అంత భక్తి ఉందని తెలియకపోయినా దాన్ని హైలైట్ చేయడానికి వాళ్ళ నుంచి మేము భక్తి నేర్చుకున్నామని చెప్పడం, ఎందుకంటే వాళ్ళు అంత అంత మంచి భక్తులు, భక్తులు అలా ఉండాలి అని చెప్పడానికి. మీరన్నట్టు చిక్కడపల్లి భక్తులందరూ కూడా ఎప్పుడు సాఫ్ట్గా సౌమ్యంగా నాన్నగారిని భగవంతుడనే భావంతోనే చూశారండి త్రూ అవుట్. అంటే అలాంటి వాళ్ళంతా కొంత చనువు తీసుకుని దగ్గరికి వెళ్ళి ఆయన తండ్రి భావంతో చూసేసిన చిక్కడపల్లి భక్తులు మాత్రం నాన్నగారిని 100% అవతార పురుషుడు భగవంతుడు అనే దృక్పథంతోనే చూశారండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఎప్పుడు కూడా 1% కూడా ఎంత చనువిచ్చినా కూడా ఆయన భగవంతులాగే చూశారు. మేము అప్పుడప్పుడు కొంచెం మాలోకి వెళ్ళి ఆయన నాన్నగారు నాన్నగారని అంటే ఎక్కువ చనువు పక్కన ఉండడం వల్ల మేము కొంత మాయలోకి వెళ్ళామన్నమాట, కానీ చిక్కడపల్లి భక్తులు మాత్రం ఆయన్ని ప్రతిక్షణం భగవంతుడి దృక్పథంతోనే చూశారండి. అది మాత్రం 100% చెప్పగలను, ఎందుకంటే ఆయన సామాన్య వ్యక్తిగా ఒక తాతగారులో ఒక తండ్రిలాగా ఆత్మీయుడుగా అన్ని వ్యవహారాలు మాట్లాడుతూ కొన్ని కొన్ని తెలియని ఇది ఇలాగా అండి అది అలాగా అండి అంటూ ఉంటే వాళ్ళు ఆయనకు నిజంగా తెలియదు అనుకుని చెప్పడం, ఇవన్నీ దగ్గరుండి చూడడం వల్ల కొంత చనువు అంటే అతి చనువు వచ్చేసి రెడ్డి గారు అంటే కొన్ని క్షణాలు అంటే ఆయన భగవంతుడని తెలిసినా కూడా ఎంతో కొంత మాయలో పడ్డాం. కానీ చిక్కడపల్లి భక్తులు మాత్రం ఆయన్ని కళ్ళు నోరు వదిలి భగవంతుడు సాక్షాత్ రాముడు కృష్ణుడు కూర్చుంటే ఎలా ఆరాధిస్తారో అలా ఆరాధించారండి. అందుకే బహుశా అష్టోత్తరం మీకే కేటాయించారు ఆయన. అంటే నాన్నగారిని ఆరాధించి
చిక్కడపల్లి భక్తులలో ఉండగలగడం ఒక అదృష్టం అమ్మా. తర్వాత చిక్కడపల్లి భక్తుల్లో కూడా సంస్కృత నేర్చుకున్నందుకు ఈ అవకాశాన్ని నాకు ఇవ్వడం ఒక రకంగా ఈ ఉపాధికి కలిగినటువంటి పైన ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం అమ్మా.
అనుగ్రహం
అందరు భక్తుల్ని అనుగ్రహించినటువంటి నాన్నగారు నన్ను కూడా ఈ రకంగా అనుగ్రహించారు. ఎవరికి ఏ లోటు చేయలేదు, అందరినీ ఎవరిని ఏ రకంగా అనుగ్రహించాలో అనుగ్రహిస్తూ వచ్చినటువంటి నాన్నగారు మమ్మల్ని కూడా విడిచిపెట్టలేదే అని అనిపిస్తుంది. మాకు కూడా తృప్తిగా ఉంటుందమ్మా అందరు భక్తుల్లో నాన్నగారి కుటుంబంలో మాకు.
అంటే కృష్ణుడి తలకి నెమలు పింఛం లాంటి వాటిలా చేసేసారండి. కృష్ణుడు అందరినీ అనుగ్రహించడం వేరు, ఒక నెమలు పింఛం ఆయన తలకాయ మీద పెట్టుకుంటే ఎలాగో అలా చేశారు.
నేను ఇక్కడ ఒక మాట చెప్తానమ్మా ఉషా, ఒక మాట చెప్తాను. నేను అంతకు ముందు చిన్మయానంద స్వామీజీ ప్రవచనానికి వెళ్ళిన, సుందర చైతన్య స్వామీజీ ప్రవచనానికి వెళ్ళిన, మొట్టమొదటి వరుసలో మధ్యలో మొట్టమొదటి స్థానంలో కూర్చుంటానమ్మా, గంట ముందే వెళ్ళిపోతాను, అలా కూర్చునేటువంటి వాణ్ణి. నాన్నగారి దగ్గరికి వచ్చాక నాకు అర్థమైంది, నాన్నగారి దగ్గరికి వచ్చిన తర్వాత నాన్నగారి భక్తులను గమనించిన తర్వాత నాన్నగారి భక్తుల నుంచి నేర్చుకోవాలన్న సంగతి నాకు అర్థమైంది. అందుకని నాన్నగారి దగ్గరకు వచ్చినప్పుడు నాన్నగారు భక్తులకి ముందు ఎప్పుడు వెళ్ళలేదమ్మా, నాన్నగారికి భక్తులకి మధ్యలో ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే ఆ భక్తులు వలననే, ఒక్క చికటి పళ్ళు భక్తులే కాదమ్మా, నాన్నగారి కుటుంబంలో ఎంతమంది భక్తులు ఉన్నారో దాదాపుగా అందరూ కూడా ఒక్కొక్కరు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి తరహాగా నాన్నగారితో అనుబంధం పెట్టుకున్నటువంటి వాళ్ళే. వాళ్ళందరినీ చూసిన తర్వాత నేను ఎక్కువ సార్లు అని అనిపించేది నాకు, నేను నాన్నగారికి భక్తులకి మధ్యలోకి వెళ్ళకూడదు అని చెప్పి నాన్నగారు ముందు ఉండాలి, నాన్నగారికి భక్తులు ఎంతమంది ఉన్నారో ఆ భక్తులందరికీ ఆఖరు కూర్చోవాలి, నాన్నగారు ఎవరిని విడిచిపెట్టరు కదా, భక్తులందరూ తరిస్తారు, ఆ భక్తుల్ని ఒక్కొక్కరిని 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 నాన్నగారు అండలో వాళ్ళు ఎలా తరిస్తున్నారో చూస్తూ ఉంటే ఆ తర్వాత స్థానం నాదే కదా, నన్ను కూడా విడిచిపెట్టరు, భక్తులను చూసి నేర్చుకోవాలని నాన్నగారి భక్తుల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం నేను ఆ సంగతిని గుర్తించానమ్మా. నాన్నగారి భక్తుల్లో నేను ముందున్నానని ఏ రోజు అనుకోలేదు, అందరికీ చివరిలోనే ఉన్నానన్న సంగతి నాకు తెలుసు, నేను ఈ రోజు కూడా అదే అనుకుంటానమ్మా. నాన్నగారు భక్తుల కారణంగానే నాన్నగారి ఔన్నత్యం నాకు అర్థమైంది, లేకపోతే నాన్నగారిని మరి మా మరదల పెళ్లిలో చూసినటువంటి నేను సరిగ్గా గుర్తుపట్టలేకపోయానే. అందుకని మీ అందరి ద్వారా నాన్నగారి దగ్గరికి పరుగులు పెట్టుకుంటూ కేవలం చిక్కడపల్లి భక్తులే కాదు, దాదాపు ఎక్కడ చూసినా అదే రకంగా కనిపిస్తూ వచ్చారు. తర్వాత గమనించారు, అప్పుడు అర్థమైంది భక్తులకి భగవంతుడికి మధ్యన, సద్గురువుకి తర్వాత శిష్యులకి మధ్యలో ఎప్పుడు అడ్డు రాకూడదు, అవకాశం ఉంటే వారు వెనక నిలబడితే వాళ్ళతో పాటు తర్వాత అనుగ్రహం మన పైన కూడా వర్షిస్తుంది అని చెప్పి అర్థం చేసుకున్నానమ్మా. ఆ రకంగా మీరు నెవలపించమని అన్నప్పటికీ కూడా నా చోటు నాకు తెలుసు, భక్తులకి ఎవరికి కూడా నాన్నగారి దగ్గర ఏ రకంగా, నాన్నగారికి ప్రతి ఒక్కరికి కూడా నాన్నగారి హృదయంలోనే స్థానం ఇచ్చారమ్మా. నాకు అలాగనిపిస్తుంది, ఆయన వచ్చి మన హృదయంలో కూర్చున్నారు, ఆయన హృదయంలో మనకు స్థానం ఇచ్చారు, ఎవరిని బయట పెట్టలేదు, ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదమ్మా. ఒకరి ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, నిజానికి నెమలపించి ఒకరు కాదు, లేకపోతే మరొకటి మరొకటి ఇంకొకరు కాదు,
అంటే
అందరూ సమానమే,
అందరూ సమానమే. అయితే అందరికి ఇచ్చిన ప్రత్యేకతలో మీకు ఇచ్చిన ప్రత్యేకత అదే అని మనం కాదని అనలేము.
అంటే ఎవ్రీ డివోటీ ఇస్ యూనిక్ అమ్మా, ఎవ్రీ డివోటీ ఇస్ యూనిక్ ఇన్ హిస్ ప్లేస్. అంటే
ఎవ్రీ డివోటీ ఇస్ డెఫినెట్లీ యూనిక్, బట్ ఈ రోజు కొండారెడ్డి గారు మాట్లాడినప్పుడు కొండారెడ్డి గారి యూనిక్నెస్ నేను చెప్పకపోతే అది న్యాయం అవ్వదు.
అవునమ్మా, ఎందుకంటే ఎవరు పెళ్లి అయితే ఆ పెళ్లి రోజు నా పెళ్లి కొడుకునే పొగిడతారు, మిగిలిన వాళ్ళు ఎంత అందంగా ఉన్నా గానీ పెళ్లి ఎవరి అయిందో ఆ రోజు పెళ్లి కొడుకునే పొగడాలి కదా, ఈ రోజు అవకాశం నాది కాబట్టి దాన్నే పొగడాలి, పొగడండి అమ్మా ఎంత పొగిడో.
అలా కాదు, అవకాశం మీదనే కాదు అమ్మా, మిమ్మల్ని మీరు సీతగా చేసుకుని నాన్నగారిని రాముడిగా భావించి సీత అభిప్రాయం మీరు రాముడిగా నాన్నగారిని పెట్టి మీరు రాసిన పాటలో ప్రతి పదంలోని మీ ఔన్నత్యం కనపడిందండి. అది పొగడ్తలు కాదండి, అంటే అంత హృదయం, అంటే అంత హృదయం పెట్టి సీత సీత స్థానంలో మీరుండి ఒక రాముడి స్థానంలో నాన్నగారిని పెట్టి మీ భావన సీత భావన కింద ఎక్స్ప్రెస్ చేసింది అత్యద్భుతంగా ఉంది కదా కొండారెడ్డి గారు. అంటే సీతమ్మ తల్లి
రామ మంత్రాన్ని ఇచ్చి రాముడి పట్ల నాకున్న భక్తిని తెలియజేసి నాతో రాయించారమ్మా నాన్నగారు.
మీతో రాయించి ఆ నామం చేయించి సీతమ్మ అభిప్రాయం రాముడి పట్ల ఆవిడి ఆవిడికి ఉన్న ప్రేమ, ఆవిడకు ఉన్న విశ్వాసం, ఆవిడకున్న ఔన్నత్యం, ఆవిడకున్న త్యాగం, ఆఖరికి ఆవిడ ఆయనతో ఐక్యం అవ్వడంతో సహా అంత అద్భుతంగా, అంటే వాల్మీకి రామాయణం రాశారు చరిత్రలో, వాల్మీకి అంటే వాళ్ళంతా జ్ఞానులు, వాళ్ళంతా ఈశ్వర స్వరూపులు, అందుకని వాళ్ళని ఎన్నుకుని రాయించుకున్నారు. అలాగే భగవాన్ విషయంలో మురుగునారు ఎన్నుకుని మురుగునారితో రాయించుకున్నారు. అలా కొంతమంది భక్తుల్ని భగవంతుడు ఎన్నుకుని వాళ్ళ ద్వారా వ్యక్తం చేసుకుంటాడండి. అలాంటి వ్యక్తుల్లో మీరొకళ్ళు కావడం మాకు గర్వకారణం, అంటే మాకు ఆనందమైన విషయం కదండి. ఇప్పుడు అందరూ సమానమే నాన్నగారికి, అందరి పట్ల ఆయన దయ సమానమే, అందరి హృదయంలోనే అంతర్యం సమానంగానే ఉన్నాడు. అయితే ఎవరి టైంకి వాళ్ళకి వస్తుందండి,
అంటే అర్హతను బట్టి మనకి వి గెట్ ఓన్లీ వాట్ వి డిజర్వ్ అంటూ ఉంటారు కదా నాన్నగారు. మన అర్హత ఎంతవరకు ఉంటే అంతవరకు మనల్ని భగవంతుడు అనుగ్రహించడు. దానికి మించి అంటే మనం పాత్ర, మనం మగ్గు పట్టుకెళ్తే మగ్గుడు నీళ్లు తెచ్చుకోగలం, మనం చెంబు పట్టుకెళ్తే చెంబుడు నీళ్లు తెచ్చుకోగలం, బిందెడు పట్టుకెళ్తే బిందెడు నీళ్లు తెచ్చుకోగలం, భోషాణం పట్టుకెళ్తే భోషాణం అని తెచ్చుకోగలం అని చెప్తూ ఉండేవారు కదా నాన్నగారు. అలా మనం ఏ ఏ ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్ళామో దాన్ని 100% పరిపక్వత చేసి, మనం ఏది అడిగితే దాన్ని 1000 చేసి, అంటే భక్తుల్ని ఆయన్ని చూసి ఆనందించే మిమ్మల్ని ఆయన వైభవం వ్యక్తం చేయడానికి వాడుకోవడం అనేది ఎంత అద్భుతమైన విషయం అండి. సో రెడ్డి గారు, మీ మీ గురించి నేను 4 మంచి మాటలు చెప్తే భక్తులందరూ చాలా ఆనందిస్తారు, ఎవ్వరు కూడా తక్కువ అని అనుకోరు అని చేత
అందరూ. ఇంకొక మాట ఏంటంటే అమ్మ ఉషా, ఇంకొక మాట, భక్తులందరికీ నాన్నగారి పట్ల విపరీతమైనటువంటి ప్రేమ, అమ్మ ప్రేమ భక్తి. దాంతో నాన్నగారి మీద ఉన్నటువంటి పాటని వాళ్ళు అంత అంత ప్రేమతో వినడంతో, ఇప్పుడు అరుణాచల కరుణాలయ పాట ఉంది, దిన్నూరువాసం పాట ఉంది, వాళ్ళు నాన్నగారి మీద వాడుకున్నటువంటి ఇష్టం ఎంత ఇష్టం అంటే ఆ పాట చూస్తున్నప్పుడు నాన్నగారు నాన్నగారిని వాళ్ళు తమ హృదయంలో అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అన్నిసార్లు ప్రతిరోజు ఒకసారి వింటూ మానకుండా వింటూ వస్తున్నారు. విన్నవాళ్ళు ఎప్పుడైనా ఫోన్ లో కలిసినప్పుడు చెప్తారు కూడా, అమ్మా
మీరు మీ అబ్బాయి మంచి పని. మీ ఆ పాట రిలీజ్ అయిన రోజు బహుశా విన్న ప్రతి భక్తులు కళ్ళంటి నీళ్లు పెట్టారండి. అంటే తన్మయత్వంతో, ప్రేమతో, ఇష్టంతో, అంటే నాన్నగారు మనల్ని ఈ పాట ద్వారా అనుగ్రహించారని ఫీల్ అయ్యారండి ప్రతి భక్తులు రెడ్డి గారు. ప్రతి భక్తులు అంటే ఒక రకమైన హృదయం నింపు, అంటే ఆయన ప్రేమ ప్రవాహం మమ్మల్ని అందరినీ ముంచెత్తిందనే ఫీలింగ్ వచ్చింది ఆ పాట వినగానే. ఎందుకంటే ఆయన అంత అద్భుతంగా వర్ణించారు దాంట్లో. అంటే అందరూ న్యాయం చేయలేమండి, ఆయనే చేయించుకోవాలి, దానికి ఉపాధి ఆయనే ఎన్నుకుంటారు. అది మీరు అవ్వడం మీ అదృష్టం, మా అదృష్టం కూడా.
అవునమ్మా,
చెప్పండి, మీకు ఇంకా చాలా ఉంది చెప్పడానికి. ఏం చెప్పను అనుకుని మొదలు పెట్టా, మీకు చాలా ఉంది చెప్పండి.
అప్పుడు ఈ నాన్నగారు చిక్కడపల్లి సత్సంగానికి వచ్చిన రోజున ఆ రోజే ఈ అష్టోత్తరం చదువుతూ పాదపూజ చేసుకున్నట్టు ఆ రోజునే మీ అక్కయ్య గారు రమగారు కదమ్మా, పద్మగారా అమ్మ, పద్మగారు మీ పద్మ అక్కయ్య గారు అప్పుడు కూర్చోబెట్టి ఒక పాట పాడించారమ్మా. మీరు పాటలు రాస్తారు కదా, ఏదైనా ఒక పాట పాడండి అంటే ఒక పాట పాడాను. అది నాన్నగారి దగ్గర వచ్చిన కొత్తలో నేను ఆ పాటను ఎక్కువ పాడుకునేవాడిని అమ్మా. అది వ్యక్తిగతంగా నేను నాన్నగారిని ఉద్దేశించి పాడుకున్న పాట. తర్వాత కొంతకాలం తర్వాత రమణక్షేత్రంలో రామన్న గారు గురు పౌర్ణమికి వెళ్ళినప్పుడు అనుకుంటానమ్మా,
అష్టోత్తరం పుస్తకం అష్టోత్తరం పుస్తకం కొత్తది వచ్చింది, భగవాన్ అష్టోత్తరము, అరుణాచలేశ్వరుడు అష్టోత్తరము, దీని నాన్నగారిది కొత్త అష్టోత్తరం, 3 అష్టోత్తరాలు కలిపిన పుస్తకం వచ్చింది, కావాల్సిన వాళ్ళు బుక్ స్టాల్లో ఉన్నాయి కొనుక్కోండి అని చెప్పినప్పుడు మా ఆవిడ వెళ్ళి ఆ పుస్తకం కొంత కొత్త అష్టోత్తరం వచ్చింది ఏంటి అని చూసి, ఏమండి మీరు రాసిన అష్టోత్తరం కాదు, ఇంకొక అష్టోత్తరం నాన్నగారి మీద వచ్చింది, ఇంకో పుస్తకంలో ప్రింట్ చేశారు, రిలీజ్ చేశారు అని చెప్తే అప్పుడు కొంచెం బాధ కలిగిందమ్మా, నాన్నగారు వదిలేస్తున్నారా అని అనిపించింది. అలా కనిపించినప్పుడు ఒక పాట, అప్పట్లోనూ నాన్నగారిని చేయి జారిపోతున్నామా, నాన్నగారు వదలకండి అని నాన్నగారితో మౌనంగానే హృదయంలో గుర్తు చేసుకుంటూ పాడుకున్న పాట. ఈరోజు ఆ 2 పాటలు పాడాలని ఉంది, మీరు 2 పాటలు పాడుదిరివేనంటే ఆ 2 పాటల్ని ఎంచుకున్నానమ్మా, మీరు సరేనంటే ఆ పాటలు కూడా పాడతాను. మీ అక్కయ్య గారు ఈ మొదటి పాట విన్నారు?
ఓకే, తప్పకుండా తప్పకుండా.
పాట చిన్నవేనమ్మా, అంత పెద్దగా లేవు. అమ్మ ఉషా మీరు ఏమనలేదు, సరేనంటే ఆ పాటలు 2 పాడతాను ఒకసారి.
తప్పకుండా తప్పకుండా పాడండి గారు.
దీన్ విష్ణు నాన్నగారి దగ్గర కొత్తగా ఉన్నాడు
గారి నాన్నగారి దర్శనం ఇంకా అవ్వక ముందు నుంచి పాడుకున్న పాట, నాన్నగారి దర్శనం అయిన కొత్తలో కూడా పాడుకున్నటువంటి పాట అది. మూడు చరణాలు ఉన్నాయండి. నన్ను ఆదుకో అరుణగిరి మహేష, నిన్ను శరణంటిని జిన్నూరుపు ఈశాన్, తళుకుల గోరినే తన్నుల దింటిని. నాన్నగారి దగ్గరికి వచ్చే ముందు లోకంలో ఎదురైనటువంటి కొన్ని చేదు అనుభవాలు, పొరపాటులు చేయడం, ఆ చేదు అనుభవాలు, తళుకుల గోరినే తన్నుల దింటిని, మాయా జగతిలో మోసగించబడితిని, గమ్యానెరుగక మార్గం తెలియక అజ్ఞాన చీకటిలో అంధుడనయ్యుండగా, అజ్ఞాన చీకటిలో అంధుడనయ్యుండగా, పేరు వింటిని వేచియుంటిని వేడుకొంటిని, నరజన్మకు పరమార్థము తెలియగోరి శరణంటిని దిన్నూరు పురీష, నన్నాదుకో అరుణగిరి మహేష, నిన్ను శరణంటిని దిన్నూరు పురీష. పూజలు చేసి నోములు నోచి పుణ్యక్షేత్రాలు నిన్నో దర్శించితి, భక్తుల చేరి భజనలు చేసి తపోజపాలతో తలక్రిందులైతిని, తపోజపాలతో తలక్రిందులైతిని, ఇన్ని చేయగా నిన్ను చేరితి దారి కోరితిని, తప్పక నా తిప్పలు తప్పింతువని శరణంటిని జిన్నూరు పురీష, నన్నాదుకో అరుణగిరి మహేష, నిన్ను శరణంటిని జిన్నూరు పురీష. ఆఖరు చరణమమ్మ, దేహము కాదని మనసు కాదని మిథ్యా నేను ఇది సత్యాత్మ వేరని, దేహము కాదని మనసు కాదని మిథ్యా నేను ఇది సత్యాత్మ వేరని, అన్నీ సున్నలే ఉన్నది ఒక్కటే అంటూ చెప్పంగ నేను వింటూ ఉన్నానులే, అంటూ చెప్పంగ నేను వింటూ ఉన్నానులే, ఎంత విన్నను అంతు చిక్కదు శాంతి దక్కదు, నేనెవరో నాకు తెలిసి రాక నిన్ను శరణంటిని దిన్నూరు పురీష, నన్నాదుకో అరుణగిరి మహేష, నిన్ను శరణంటిని దిన్నూరు పురీష. ఈ రకంగా నాన్నగారి దగ్గరికి వచ్చిన కొత్తలు ఈ పాట పాడుకునేవాడిని. తర్వాత ఎప్పుడైతే నాన్నగారి అష్టోత్తరం మారిందని తెలిసిందో అప్పుడు కాస్త మనసు చివుక్కుమని, నాన్నగారు నన్ను వదిలేస్తున్నారని భయపడి, నాన్నగారు నన్ను వదలకండి అని మనసులోనే ప్రార్థించుకుంటూ పాడిన పాట. ఇందులో రెండే చరణాలు ఉన్నాయి, చిన్న పాట ఇది పాడేసి ఇంకొన్ని గుర్తున్నాయి కూడా తర్వాత చెప్తాను. ఈ పాట ఒకటి
అలాగే
మా ఉష పాడుతున్నానమ్మా.
పాడండి అంకుల్, పాడండి.
మాం పాహి మాం పాహి శ్రీ నాన్న పాహి పాహి మాం, మాం రక్ష మాం రక్ష గురుదేవ రక్ష రక్ష మాం. ఇది శృతి నీవు గతి నీవు ఈనా కృతి నీవు భారతి. ఇది స్వాతి కిరణం సినిమాలో పాట చూడలేదమ్మా. దశముఖ మర్దన చూడు కాపాడు నన్ను దశముఖుడు బంధించినాడు. నాన్నగారిని రాముని అవతారంగా భావిస్తూ నాలో అహంకారం మిగిలింది నాన్నగారండి, దశేంద్రియాలను తొడుక్కొని అహంకారంగా నన్ను నడిపిస్తుంది. దశముఖ మర్దన చూడు కాపాడు నన్ను దశముఖుడు బంధించినాడు. రాజ విద్యాదాత రణజేత రవా సరిజేయవతల రాత. కృష్ణ అవతారాన్ని స్మరించుకుంటుంది. నాన్నగారు భగవద్గీత చెప్పారని భవాని చెప్తే తెలిసిందమ్మా. ఈ మధ్య నాన్నగారు రేడియోలో కూడా వింటున్నాను, నాన్నగారు భగవద్గీత శ్లోకాన్ని ఎన్నిసార్లు కోట్ చేస్తూ ఉండేవారు. రాజ విద్యాదాత, పాండవులు యుద్ధం గెలిచారంటే కృష్ణ పరమాత్మ వల్లనే కదా, రణజేత రవా సరిజేయవా తలరాత. కుచేలుడు తలరాత మార్చిన ఓ కృష్ణ, నా తలరాత మార్చడానికి నువ్వు ఎప్పుడు పూనుకుంటావో కదా. రమణ అవతారాన్ని గుర్తు చేసుకుంటూ, నేనెవడనని నన్నే వెతకమంటివా స్వామి, చేతగాని వాడను దయ చూపి బ్రోవవా, నేనెవడనని నన్నే వెతకమనకు ఓ తండ్రి, చేతగాని వాడను దయ చూపి బ్రోవవా. ఆఖరుగా నాన్న అవతారం గురించి, నానా దీనుడను నన్ను చూడు ఒక్కసారి, నానా దీనుడను నన్ను చూడు ఒక్కసారి, హేరదీసి ఊరడించు శ్వేత వస్త్రధారి మాం పాహి మాం పాహి శ్రీనానా పాహి పాహి మాం రక్ష మాం రక్ష గురుదేవా రక్ష రక్ష మాం ఎటు నుండి వచ్చానో ఎటు పోతున్నానో ఎరుగజాలని వాణ్ణి నేను. గత జన్మ ఏమిటో తెలీదు, తర్వాత జన్మ ఎక్కడికి పోతానో తెలీదు. ఎటు నుండి వచ్చానో ఎటు పోతున్నానో ఎరుగజాలని వాణ్ణి నేను. ఆనందమే నీవు సత్య స్వరూపుడవు జ్ఞాన ప్రదాయకుడవీవు దరిదరి మాయాధిపతి ప్రణమిన్నే శరణంటి కరుణించవా. దరిదరి మాయాధిపతి ప్రణమిన్నే శరణంటి కరుణించవా. శిష్యుడను గురుదేవా అనడానికి సిగ్గేసిందమ్మా, శిష్యుడను కానయ్యా పుత్రుడను ఓ నాన్న వదలకు నన్నడు గిన్నూరు పురవాస శ్రీ నాన్న పాహి పాహి మాం కృపజూపి కాపాడు గురుదేవా రక్ష రక్ష మాం. రెండు పాటలు అయిపోయినాయమ్మా.
బాగుంది, చాలా బాగుంది. అంటే మీ జర్నీలో ఎవ్రీ ఫేజ్ లో మీకు ఏదనిపించిన పాట రూపంలో పెట్టేశారా గురువు గారికి?
అంటే నాన్నగారితో మాట్లాడే అలవాటు తక్కువ, ఏదైనా భావం కదిలితే అది రాసుకోవడమే, మౌనంగా ఉండిపోవడం రాసుకోవడం.
అంటే స్వీట్ పోయట్రీ బస్ట్ అనమాట మీది. అంటే మీ మనోభావాన్ని అలాగే పాట రూపంలో కావ్యం రూపంలో పెట్టుకుని అది మీరు పాడుకుని ఆయన తలపెట్టుకుంటూ బాగుంది. శ్రీరామ శరణమ్మ శరణమ్మ అద్భుతమైన మంత్రం అంకుల్ ఇది. అదే రామ భక్తులందరికీ బాగా ఇష్టం, రాముడు అంటే బాగా ఇష్టమైన భక్తులకి ఇచ్చేవారు అది. అంటే ఎన్నో మంత్రాలు ఎంతో మందికి ఇచ్చేవారు కదా, ఈ శ్రీరామ శరణమ్మ అనే దాన్ని భలే వివరించి కూడా ఇచ్చేవారు రెడ్డి గారు. అంటే ఓ రామ నీకు నేను శరణు పొందుతున్నాను, అంచేత ఇంకా నా సర్వస్వం నీవే, నా సర్వస్వం నువ్వే, నా సర్వస్వం నీవే, నా లైఫ్ నువ్వే, నా జర్నీ నువ్వే, అంటే అంతా నువ్వే, నాదంతా నేను నీకు శరణు పొందుతున్నాను, నాదంతా నీకు ఇచ్చి నేను శరణు పొందుతున్నాను అనేదానికి ఆ మంత్రం చేసుకోగా 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 మీ మనస్సు, అంటే మొత్తం మీ మనసు ఇంద్రియాలు మీ సర్వస్వము ఆయనకి ముందులో మీకు తెలిసినా తెలియకపోయినా అది అనుకుంటూ అనుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా మీ సరెండర్ కంప్లీట్ అయిపోతుందని చెప్పేవారండి.
అవునమ్మా, అంటే అలాగా చాలా కాలం చేసిన తర్వాత రాముడి మీద ప్రీతి పెరిగింది, తర్వాత 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 అనిపించింది అమ్మా అవును రాముడు అంటే ఎవరు నువ్వే కదా, రాముడు నీ కదా వేరుగా ఉన్నారా, నువ్వే రాముడు, రాముడే నువ్వే కదా అని తర్వాత శ్రీరామ శరణమ్మ నా నా శ్లోకాల్లో శ్రీనాన్న శరణమ్మ అయిపోయిందమ్మా, శ్రీనాన్న శరణమ్మ తిన మారిపోయింది.
నేను అదే చెప్పబోయాను, నేను అంటే అన్ని నామాలు చాలా మందికి నామాలు ఇచ్చినప్పుడు పక్కన ఉండేవాళ్ళం కదా, సో ఆయన ఏ నామం ఇస్తున్నా కూడా ఈ భక్తులు రిపీట్ చేసినప్పుడు నేను కూడా లోపల రిపీట్ చేసుకునేదాన్ని. అంకుల్ నాన్నగారు ఎవరికి ఏ నామం ఇచ్చారా నేను వాళ్ళతో చెప్పండి అని రెండు సార్లు ఐదు సార్లు చెప్పించేవారు కదా నాన్నగారు.
అవునమ్మా,
ఆయన చెప్పినప్పుడు వాళ్ళతో పాటు నేను నా మనసులో నేను రిపీట్ చేసుకునేదాన్ని. అలా ఈ శ్రీరామ శరణమ్మ అనేది నేను కూడా శ్రీనాన శరణం శ్రీనాన శరణమ్మ అని ఎంతో కాలం ఆ నామం నేను జపించాను అంకుల్. మేము మేము రిషికేశ్ వెళ్ళాం కదా అప్పుడు నాన్నగారి కోసం అని రిషికేశ్ వెళ్ళి బద్రీనాథ్లో ఆయన్ని వెతుక్కున్నాం కదా, ఆ వెతుక్కున్నప్పుడు కాన్స్టెంట్ గా నా మనసులో నేను చేసుకున్న నామం అదే శ్రీనాన శరణమ్మ. ఎందుకంటే మా చేతిలో ఏమీ లేదు, ఆయన కోసం మేము వెళ్ళిపోయాము. ఏ అంటే మీకులాగా నాకు కూడా బయటికి ఎక్కువ వ్యక్తం చేయడం ఇష్టం ఉండదు నాకు, అంటే నోటితో ఎక్స్ప్రెస్ చేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే అది మనకి భగవంతుడికి సంబంధించింది, మన మాధుర్యం లోపల పొందాలి, మనం వస్తువుని హృదయంలో పొందాలి, దానికి పబ్లిసిటీ లేకపోతే ఆడంబరం అవసరం లేదు.
సో ఎప్పుడు కూడా నేను లోపలే చేసుకుంటూ ఉండేదాన్ని. సో నాన్నగారిని శ్రీనాథ శరణమ్మ అని కంటిన్యూస్ గా చాంటింగ్ చేసుకుంటూనే ఉన్నాను అంకుల్. నేను రిషికేశ్ లో ఉండగా బద్రీలో నాన్నగారు కనిపించే వరకు నా లోపల జరిగిన నామం శ్రీనాథ శరణమ్మ. అంటే శ్రీరామ శరణమ్మ అనే ఆ మంత్రం నాకు ఇష్టమయ్యి అది నాన్నగా మార్చుకునేది. చాలా సందర్భాల్లో నాకు ఇబ్బందో లేకపోతే ఆయన 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 ఫీల్ అవ్వాలనో లేకపోతే ఎప్పుడన్నా ఆయన మిస్ అయినప్పుడు అదే ఎక్కువ చేసుకునేదాన్ని. సో అంటే అది ఆ నామం చాలా క్లోజ్ నా హార్ట్ కి. అందుకు ఎందుకంటే దాన్ని ఎక్స్ప్లెనేషన్ కూడా ఎవరికి ఆ నామం ఇచ్చినా కూడా దానికి అద్భుతంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవారు నాన్నగారు. మిగతా నామాలన్నీ కూడా ఇప్పుడు ఏ నామం ఇచ్చినా కూడా నామం ప్రేమగా ఇచ్చేవారు, హృదయపూర్వకంగా ఇచ్చేవారు. కానీ ఈ నామం అయితే అంటే చిన్నపిల్లలకేమో ఓం శ్రీ రామ 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 అంటే వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది లేకుండా. చిన్నపిల్లలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపల పిల్లలు వస్తే మాత్రం అందరికి కామన్ గా రామనామం ఇచ్చేవారు అంకుల్. ఓం శ్రీ రామ ఓం శ్రీ రామ 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 అంతే. అంటే పిల్లలకి మళ్ళీ పలకడం కష్టం అవుతుందని లేకపోతే పెద్దదైతే పలకలేరని లేకపోతే ఓం నమ శివాయ లేకపోతే హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే ఎవరికి ఇస్కాన్ లాంటి భక్తులు లేకపోతే రాముడు కృష్ణుడు అంటే ఇష్టంగా ఉన్నవాళ్ళు అలా ఉన్నవాళ్ళు శివుడు అంటే ఇష్టమైన వాళ్ళు ఓం నమ శివాయ కానీ అరుణాచల్
స్వభావానికి తగ్గట్టే ఇచ్చేవారు
ఇచ్చేవారు తగ్గట్టుగా ఇచ్చేవారు. రాముడు ఇచ్చినప్పుడు మాత్రం అంటే అంటే నాన్నగారే రాముడు అయిపోయి ఇచ్చినట్టుగా ఇచ్చేవారు.
ఎందుకంటే తర్వాత చాలా సార్లు నాన్నగారు రాముడై కనిపించడం కూడా చూసాం మనం.
అవునండి ఎందుకంటే ఎస్పెషల్లీ గొల్లల మావిడ
భద్రాచలం వెళ్ళినప్పుడు నాన్నగారు తన్మయత్వంలో రాముడిగానే
రాముడిగా ఉండడం
మామిడాడు రామాలయానికి వచ్చినప్పుడు కూడా అదే
మామిడాడలో మన శ్రీరామనవమికి నాన్నగారు మీటింగ్ జరిగితే కుంకుమ రంగులోకి వచ్చేసేవారు రెడ్డి గారు కంప్లీట్ గా కుంకుమ వచ్చేసి అంటే ఇంకా ఆ గుళ్ళో అసలు ఆ విగ్రహం ఆ గుళ్ళో విగ్రహం కాదు అసలు ఆ రాముడు నడిచి దిగొచ్చి అక్కడ కూర్చుని మాట్లాడుతున్నాడా అనిపించి అంత అద్భుతంగా అసలు రాముణ్ణి వర్ణించి వర్ణించి మనల్ని ఊరించి అసలు ఇంకా రామమయం చేసేసేవారు అన్నమాట. నిజంగా రాముడు అన్నా కృష్ణుడన్నా బుద్ధుడన్నా భగవాన్ అన్నా రామకృష్ణ పరమహంస అన్నా ఈ రోజు మనకి వాళ్ళ పట్ల గౌరవం కానీ మనకి ఏమాత్రం శంకర్ల వారి అసలు ఇంక ఎవరైనా ఏ మహాత్ములైనా అవతార పురుషులైనా నాన్నగారి నోటి ద్వారా మనకి వాళ్ళ పట్ల భక్తిని పెంచి విశ్వాసాన్ని పెంచి అంటే అందరూ మళ్ళీ ఎవరు అంటే నాన్నగారి స్వరూపమే అన్ని అన్ని అంటే అన్ని ఆయనే అయ్యి ఉండి మనకి ఏ రూపం మీద ఆకర్షణ ఉంటే దాని గురించి ఇంకా ఆకర్షింపచేసి ఆయన మీద ఏది ఆపాదించుకోకుండా ఆయన విడిచిపెట్టలేకుండా చేసి ఆ మాధుర్యంలో మనల్ని ముంచి అక్కడే అక్కడక్కడే ఉండమని చెప్పి అదే మన స్వరూపం అని చూపించిన మహాత్ముడండి. అసలు నిజంగా రెడ్డి గారు ఈ రోజు మన నాన్నగారిని తల పెట్టుకున్నా ఆయనకి న్యాయం ఎందుకు చేయలేము అంటే మన మాటలు ఎంగిల్ చేయడం అవుతుందండి. అంటే అంత పవిత్రమూర్తి ఆయన నిజంగా ఆయన్ని అంటే మనం ఓపెన్ హార్ట్ తోటి కపటం లేకుండా కల్మషం లేకుండా నాన్నగారిని హృదయపూర్వకంగా మనం స్మరించుకున్నా మనం ముక్తి ఇప్పుడే ఇక్కడే పొందుతాం రెడ్డి గారు. ఎందుకంటే మన లోపల ఉన్న వస్తువు ఆయన, మన స్వరూపం నిజస్వరూపం ఆయన. ఆయన ఒక రూపం ధరించి మనల్ని ఈ కుట్ర కపటమైన ఈ మాలిన్యంలో నుంచి అంతా మనల్ని కడిగి 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 ఈ జన్మలో మనల్ని తరింప చేయడానికి ఆయన పడ్డ కృషి ఆయన పడ్డ శ్రమ అనిర్వచనీయం రెడ్డి గారు.
ఈ సంగతిని ఆదివారం సత్సంగాల్లో మీరు, తర్వాత నాన్నగారు రేడియోలోనేమో వర్మగారి పుణ్యమా నాన్నగారు రేడియో 24 గంటలు వినిపిస్తుంది, ఈ రకంగా రెండు రకాలుగా భక్తులు అనుభవిస్తున్నారమ్మా. ఈ రకంగా నాన్నగారి యొక్క ఉపస్థితిని తమ హృదయంలోను తర్వాత బయట నుంచి కూడా ఇలా భక్తుల రూపంలోను నాన్నగారి ప్రవచనాల రూపంలోను భక్తులందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారమ్మా. ప్రతిరోజు దాదాపుగా ప్రతి క్షణం కూడా ఆ రకంగా మీ అందరికి కృతజ్ఞులు అమ్మా. అటు వర్మగారికి ఇటు మీకు కూడా, మీకు గ్రీష్మకి ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఎవరెవరైతే కారకులో ఈ సత్సంగాలు నడిపించడానికి వాళ్ళందరికీ కూడా మేమందరం భక్తులందరం కృతజ్ఞులమై ఉంటాం ఎప్పటికీ.
అంటే అంతా ఇంకా మీరన్నట్టు ఎక్కువ తక్కువ అనేది ఎక్కడా లేదు. భక్తులందరూ కూడా సమానం రెడ్డి గారు, అండ్ ప్రతి వారం ఏ భక్తురాలు మాట్లాడినా ఏ భక్తులు మాట్లాడినా ఎంత వైభవం అంటే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఆయన ఇంత ఇంత వర్క్ చేశారా, ఇంత స్వేచ్ఛనిచ్చారా, ఇంత ఆనందాన్ని కలగజేశారా, ఇంత స్ఫూర్తితో నింపారా. ఈరోజు వీళ్ళు ఈ మాటలను తీసుకుని వాళ్ళు అంటే అంచెలంచెలుగా ఇలా ఎదుగుతూ వచ్చారా అనేది, అంటే ఇంతమంది భక్తులు ఇంకా ఎంతమందో వెనకడుగు వేస్తున్నారు. మీరన్నట్టు భయంతో వెనకడుగు వేస్తున్నారు, అమ్మ మేము మాట్లాడలేమో అని. కానీ నిజంగా
మాట్లాడితే గురించి అమ్మ అంతే తప్ప నాన్నగారు అంటే ఇష్టం లేక కాదు, నాన్నగారితో వాళ్ళకి అనుభవం లేక కాదు, చెప్పడానికి అందరికి నాకున్న ఇబ్బంది అందరికి
వేస్తున్నారు వెనకంటున్నారు. కానీ మీరన్నట్టు ఎవరికి వారే గొప్ప అంటే ఏదో ఒక డివైన్ క్వాలిటీ అందరిలోనే ఉండి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఆయన అభివృద్ధి చేసి మిగతా దాన్ని అంతటినీ కూడా సహజంగా మనల్ నుంచి డ్రాప్ అయిపోయేలాగా, మన జీవ లక్షణాలు కానివ్వండి, రాగద్వేషాలు కానివ్వండి, ఇష్టాలు కానివ్వండి, ఈ ఎవరిలో ఏ మంచి గుణం ఉందో దాన్ని హైలైట్ చేసి మిగతావన్నీ మెల్లమెల్లగా రాలిపోయేలా చేశారు రెడ్డి గారు.
అవునమ్మా, వాటి మీద దృష్టి పెట్టేవారు కాదు లోటుపాట్ల పట్ల.
అందుకు అంటే అందుకు ఆయన ఇంకా స్పెషల్ అండి. ఎందుకంటే ఎవరైనా కూడా ఇప్పుడు ప్రవచనంలో ఖచ్చితంగా ఈ లక్షణాలు ఉంటే ఇలా ఇలా ప్రమాదం అవుతుంది, ఇలా ఉంటే మీరు సుఖపడరు, ఇలా ఉంటే మిమ్మల్ని దుఃఖం వెంటాడుతుంది అని ఖచ్చితంగా సబ్జెక్ట్ ని
చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక మాట కఠినంగా అనిపించినా చెప్పేవారు. కానీ నాన్నగారి దగ్గరకు వచ్చినప్పుడు ఎవరికి కూడా హీనభావం కలగలేదమ్మా. ప్రతి ఒక్కరికి కూడా తను తమ లోపల ఉన్నటువంటి దాన్ని ఆత్మ చైతన్యం యొక్క గొప్పతనాన్ని అందరిలోనూ కూడా పట్టి చూపించారమ్మా. అందరినీ కూడా అంతర్ముఖం చేస్తూ
అవును అవునండి
అందరినీ అక్కడికే తీసుకుని వెళ్ళాలనే
ప్రయత్నం. మీరన్నట్టు భగవాన్ సైలెన్స్ లో అందజేస్తే మనం మందబుద్ధులమని చెప్పి మన దగ్గరికి ఆయన వచ్చి మనల్ని ఉద్ధరించడానికి ఆయన ప్రత్యేకమైన కృషి చేశారండి.
అవునమ్మా, ఆ గురువు వైభవం కూడా ఆయన చెప్తుంటే తెలుస్తుంది. నీతోటే తిరుగుతూ ఉంటాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు, తిన్నావా అని అడుగుతాడు, బాగున్నావా అని అడుగుతాడు, అన్ని బాగా జరుగుతున్నాయని అడుగుతాడు. అన్ని చేస్తూనే మళ్ళీ నీకు తెలియకుండా చేయాల్సిన పనిని చేసేస్తూ ఉంటాడు. అంటే గురువు వైభవాన్ని కూడా నిజానికి చిన్మయానంద స్వామీజీ దగ్గర నేను ఏంటంటే గురువు అనేది ఒక దారి చూపించేవాడు మాత్రమే, ప్రయాణం చేయాల్సింది ఎవరికి వాళ్లే అని చెప్పగా విన్నానమ్మా. తర్వాత ఎవరి సాధన వాళ్లే చేసుకోవాలని. కానీ నాన్నగారి దగ్గర అది కనపడలేదు. నీకు అన్ని గురువే, నువ్వు ఏదైతే ఎక్కర్లేదు, మొత్తం అంతా కూడా గురువే చేస్తున్నాడు అని చెప్తుంటే సద్గురువు యొక్క మహాత్మ్యాన్ని నాన్నగారు సద్గురువు అయి వచ్చి ఆయన చెప్తే గానీ ఆయన గొప్పతనం మనకు తెలియట్లేదు, మనకి ఆయన ఏం చేస్తున్నారన్న సంగతి ఆయన చెప్తుంటే అర్థమవుతుందమ్మా.
అవునండి అవును అవును అవునండి,
అది గమనిస్తుంటే మనకు కూడా తెలుస్తుంది ఆ సంగతి. ఇప్పుడు అర్థమవుతుంది
అర్థమవుతుందండి, మన కృషి లేకుండా మొత్తం కృషి కృప ఆయనే అయి చేశారు అనేది మనకు కలకట్టినట్టు తెలిసేలా కూడా చేశారండి.
చేస్తున్నారు, దోషాలు ఉంటే బయటికి తీసుకుంటే కూడా మనకు అర్థమవుతుంది ఈ రకంగా దీనిని బయటికి కడిగేస్తున్నారు, తుడిచేస్తున్నారు, తీసేస్తున్నారని.
అవును అవునండి అవునండి,
మంచిని ఏ రకంగా నిలబెడుతున్నారు హృదయంలోకి ఏ రకంగా
అంటే నిమిత్త మాత్రంగా ఉండు అని, నిమిత్త మాత్రంగా ఉండేలాగా ఆయనే వర్క్ చేస్తున్నారని తెలుస్తోందండి స్పష్టంగా.
అమ్మ అష్టోత్తరం చదివిన రోజుని నాన్నగారి మీద పాదపద్మ స్తోత్రం అని ఒక ఏడు శ్లోకాల స్తోత్రం ఉంది. మేము ఏం చేసాము, నాన్నగారు సావిత్రి మామగారి ఇంట్లో దిగారు, నేను భవానీ అంటే మా ఇద్దరిని తీసుకుని మా మామయ్య గారు అక్కడ తీసుకుని వెళితే ఈ పుస్తకం తీసుకుని వెళ్ళి అక్కడ నాన్నగారి ముందు కూర్చుని నాన్నగారు భోజనం అయిన తర్వాత కూర్చున్నారమ్మా నల్లకుంట సావిత్రి మామగారి ఇంట్లో. అక్కడ నాన్నగారి ముందు నేనేమో ఒక్కొక్క స్తోత్రంలోని ఏడు శ్లోకాలు ఒక్కొక్క శ్లోకం నేను చదివేవాడిని. మా ఆవిడ భవాని ఆంటీ ఏమో దానికి తాత్పర్యం చదివేది. ఈ రకంగా నాన్నగారి దగ్గర స్తోత్రం అంతా 7 శ్లోకాలు వాటి భావం చదివి వినిపిస్తే, నిన్న తర్వాత నాన్నగారు అన్నారు మీరు మీరు రాసిన పాటలన్నీ భద్రంగా ఉంచండి, అవి కొన్ని ఎక్కువైన తర్వాత ఒక క్యాసెట్కి సరిపోతాయని అనిపించిన తర్వాత వాటిని అన్నింటినీ మేము తీసుకుని ఆశ్రమం తరఫునే రికార్డు చేయిస్తాము, మీరేం చెయ్యక్కర్లేదు, మీరు రాసినవన్నీ మాత్రం భద్రంగా దాచిపెట్టండి, దాచిపెట్టి తర్వాత మాకు ఇస్తే మేమే చేయిస్తాము, మీరేం చేయక్కర్లేదు అని అన్నారు. ఇప్పుడు భవాని ఆంటీ అంటది నాన్నగారు ఆ రోజు మాట ఇచ్చి ఇప్పుడు ఆ పనిని తన మనుషుల చేత, ఇప్పుడు ఆదిత్యని నాన్నగారి మనిషి అని అంటదమ్మా, నాన్నగారి యొక్క టీము మెంబర్ అంట, వాడు నాన్నగారి తరఫున అప్పుడు ఇచ్చిన మాటకి ఆ పనిని ఇప్పుడు చేస్తున్నాడని భవాని ఆంటీ అంటదమ్మా. ఆ రోజు నాన్నగారు అన్న ఆ మాట, సూర్యనారాయణరాజు గారు ఉన్నారు, సూర్యనారాయణరాజు గారు ఈ స్తోత్రం చదివినప్పుడు స్తోత్రంలో నాన్నగారి పాదాలని గురుపాదిక స్తోత్రంలో పాదుకుల మీద స్తోత్రం ఉంది, ఇదేమో నాన్నగారి పాద పద్మాల పైననే స్తోత్రం, ఇందులో నాన్నగారి పాద పద్మాలని రకరకాలుగా పోల్చడం జరిగిందమ్మా, నౌకలతోటి, తర్వాత ఇద్దరు సూర్యులతోటి, తర్వాత 2 ఔషధాలతోటి, 2 జ్ఞాన ఖడ్గాలతోటి, 2 మర్రి చెట్లతోటి, 2 గరుత్మంతులతోటి సర్పాలని, కామాది సర్పాలని కబళించి, అలాగా 2 వటవృక్షాలతోటి, తర్వాత 2 మేఘాలతోటి, ఈ రకంగా పోల్చడం జరిగినప్పుడు కాస్త సిగ్గుపడి సూర్యనారాయణరాజు గారితో, అప్పట్లో రామచంద్రరాజు గారు బదులు సూర్యనారాయణరాజు గారు వచ్చేవారమ్మా, కాపవరం సూర్యనారాయణరాజు గారు అనుకుంటాను, ఆయన అన్నారు రెడ్డి గారు మీరేమి వెనకంజ వేయకండి, భక్తితోటి మీ హృదయంలో ఏది పొంగు వస్తే అది రాసేయండి, పర్వాలేదు నాన్నగారు ఏమి అనుకోరు ఏమి అనరు కూడా, మీరు రాసేసేయండి, మీకు అనిపిస్తుంది మీరు రాసేసేయండి, భక్తితో మీరు పాడాలనుకున్నది పాడేయండి, ఏమి వెనకాడకండి అన్నారమ్మా. ఆ రకంగా ఈ స్తోత్రాన్ని తయారు చేసి నాన్నగారి దగ్గర ముందే పాడేశాము, మీరు అవకాశం ఇస్తే అవి కూడా 1-2 చదివి వినిపిస్తా. తర్వాత అష్టోత్తరం మీద పాట ఒకటి వచ్చింది, దాని గురించి కూడా కాస్త చెప్తాను, సమయం కూడా మనకి 9 దాటిపోయింది.
అలాగే పర్వాలేదు,
ఒక 5 నిమిషాలు
చెప్పి ముగించండి, పర్వాలేదు.
అయితే నాన్నగారి పాద పద్మ స్తోత్రం గురించి అవి మత్తుకు కొన్ని చూపిస్తా. అనంత సంసార సముద్ర మధ్యే నిపాతిత నాం తరణాయ నౌకే జిన్నూరు వాసిం స్తవ పాద పద్మే శ్రీనాన్న నిత్యం ప్రణమామి భక్త్యా. అనంతమైనటువంటి సంసార సముద్రం మధ్యలో మునిగిపోతున్నటువంటి వాళ్ళని రక్షించి వాళ్ళని ఒడ్డును చేర్చడానికి ఓ నాన్నగారు మీ యొక్క పాద పద్మాలు 2 నౌకలు, అలాంటి మీ పాద పద్మాలకు ప్రతిరోజు నేను భక్తితో నమస్కరిస్తున్నాను. 2, అంధాహ్య జ్ఞాన నిశా నిమగ్నాః జ్ఞాన ప్రదార్కౌ గమనాయతేషాం. ఎవరైతే చీకట్లో గుడ్డివాళ్ళుగా అయిపోయారో, దారి ఏమీ కనపట్టలేదో, ఈ అజ్ఞానం అనేటువంటి చీకట్లో నిమగ్నమైపోయి ఉన్నారో, వాళ్ళని నడిపించడానికి, వాళ్ళు ముందుకు పోవడానికి, వాళ్ళ గమ్యాన్ని చేరడానికి నాన్నగారు మీ పాద పద్మాలు 2 ఇద్దరు సూర్యులు సుమా, అలాంటి మీ పాద పద్మాలకు జిన్నూరు వాసిం తవ పాద పద్మే శ్రీనాన్న నిత్యం ప్రణమామి భక్త్యా. 3, ఏ సంతి దీనా భవరోగలిప్తాః దివ్యౌషధే రోగహరేహితేషాం. ఎవరైతే ఈ భవరోగం అంటుకుని, చావు పుట్టుకల భవరోగం అంటుకుని దీనులైపోయి ఉన్నారో, వాళ్ళని కాపాడడానికి, వాళ్ళని రక్షించడానికి నాన్న నీ పాద పద్మాలు 2 దివ్యమైనటువంటి ఔషధాలు, అట్లాంటి నీ పాద పద్మాలకు జిన్నూరు వాసిం తవ పాద పద్మే శ్రీనాన్న నిత్యం ప్రణమామి భక్త్యా. 4, రజ్వా నిబద్ధా ఇహ కర్మణాయే తేషాం విముక్త్యై చిదసి సుతీక్ష్ణౌ. ఎవరైతే కర్మబంధువుల్లో చిక్కుకుని పనుల్లో ఇరుక్కుపోయారో, పనులు చేయాల్సి వస్తుందో, కర్తవ్య కర్మలు తప్పట్లేదో, అలాంటి కర్మతో బద్ధులైనటువంటి, కర్మ అనేటువంటి తాడుతో బద్ధులైనటువంటి వాళ్ళని ఈ లోకంలో, అలాంటి వాళ్ళని విడిపించడానికి ఓ నాన్న నీ పాద పద్మాలు 2 పదునైనటువంటి జ్ఞాన ఖడ్గాలు, అలాంటి నీ పాద పద్మాలకు జిన్నూరు వాసిం తవ పాద పద్మే శ్రీనాన్న నిత్యం ప్రణమామి భక్త్యా. సర్పేషు కామాదిషు బిభ్యతాం తద్భీత్యా క్షణాన్ మోచకవైన తేయో. కామము మొదలైనటువంటి కామాది వికారాలైనటువంటి అనే సర్పాల దాడికి భయపడుతున్నటువంటి వాళ్ళని ఆ భయం నుంచి క్షణంలో విడిపించగలిగినటువంటి రెండు గరుత్మంతుళ్ళు, ఇద్దరు గరుత్మంతుళ్ళు మీ పాద పద్మాలు. ఓ నానా, అలాంటి నీ పాద పద్మాలకు నిత్యం శ్రీ జిన్నూరు వాసిం తవ పాద పద్మే శ్రీనాన్న నిత్యం ప్రణమామి భక్త్యా. చివరి రెండు శ్లోకాలు, వృక్షౌ వటౌ యాతుమ ఖండ శాంతి ఛాయాం హి తృష్ణా తపతా పితానాం. ఓ నానా, తృష్ణ అనేటువంటి ఎండకు మలమల మాడి తాపానికి గురి అవుతున్నటువంటి వాళ్ళకి అఖండమైనటువంటి శాంతి అనేటువంటి నీడను ప్రసాదించే రెండు పెద్ద వటవృక్షాలు, మర్రి చెట్లు నీ పాద పద్మాలు. జిన్నూరు వాసిం తవ పాద పద్మే, అలాంటి నీ పాద పద్మాలకు శ్రీనాన్న నిత్యం ప్రణమామి భక్త్యా. ఆఖరు శ్లోకం, విషాద దావానలవేష్టితానాం. ఎవరైతే విషాదం అనేటువంటి కార్చిచ్చులో, అడవి మధ్యలో అడ్డుకున్నటువంటి కార్చిచ్చు మధ్యలో చిక్కుకుపోయారో, విషాదం వచ్చి మేలపడుతుంది, బంధువులకి ఏదో అవుతుంది, ఆరోగ్యం ఏదో పాడైతుంది, ఏమో అవుతుంది, బాధలు వస్తాయి, విషాదం అనేటువంటి దావానలలో చిక్కుకుపోయినటువంటి వాళ్ళని ఆనంద వర్ష ప్రదనీల మేఘో, ఆనంద వర్షము, ఆనందం అనేటువంటి వర్షాన్ని కురిపించి వాళ్ళ యొక్క ఈ దావానలాన్ని, ఈ విషాదమైనటువంటి దావానలాన్ని ఆర్పేటువంటి రెండు నీల మేఘాలు నానా నీ పాద పద్మాలు. జిన్నూరు వాసిం తవ పాద పద్మే శ్రీనాన్న నిత్యం ప్రణమామి భక్త్యా. ఇంతేనమ్మా ఏడు శ్లోకాలతో నాన్నగారి పాద పద్మ స్తోత్రం. ఆదిత్య ఎప్పుడు పాడితే అప్పుడు. ఇంకా ఆఖరుగా నాన్నగారి అష్టోత్తరం పైన పాట వచ్చిందమ్మా 108. ఆ నాన్న సన్నిధిలో ప్రతిరోజు పొద్దున్న 6 గంటలకి చదువుతున్నటువంటి అష్టోత్తరం, నాన్నగారి అష్టోత్తరాలు ఎక్కువే వచ్చాయి. అన్ని అష్టోత్తరాలు కలిస్తే నాన్నగారి సహస్రనామం కూడా తయారవుతుంది. అయితే ఈ అష్టోత్తరాన్ని ప్రతిరోజు నాన్నగారి రేడియోలో కూడా వింటున్నాము. ఈ అష్టోత్తరంలో ప్రతి మంత్రానికి కూడా ద్విపదలు రాసున్నాయమ్మా. మస్తుకు కొన్ని రాసి వినిపిస్తాను. ఓం జగదేక గమ్యాయ నమః నుండి లోని సుఖమగు నిన్ను వెతుకుచు బయట తిరిగే జగమిది, జగము అఖిలం చేయు సకలం నిన్ను పొందుటకే గదా. ఓం జగదేక గమ్యాయ నమః. జగత్ అంతటికి గమ్యం నువ్వు, లోపల ఉన్నావు, సుఖమై కూర్చున్నావు. అలాగే కమనీయ గాత్రాయ నమః నుండి అభయహస్తం శుభకర పాదం సత్యవాగ్ధర శ్రీముఖం భక్తానుగ్రహ తారక మాత్రం కమనీయం గాత్రము. గాత్రం అంటే సంస్కృతంలో శరీరం అమ్మ. అభయహస్తం శుభకర పాదం సత్యవాగ్ధర శ్రీముఖం భక్తానుగ్రహ తారక మాత్రం కమనీయం గాత్రము. ఓం రమణీయ రూపాయ నమః. ఇవి కొత్తగా వచ్చిన మంత్రాలు కూడా కాదమ్మా, జినూరు వాసం పాటలోనివే. ప్రశాంత సుందరమతి ప్రసన్నం తృష్ణా సంతాప శామకం జ్ఞాన దృష్టి అమృత వృష్టి రమణీయముని రూపము. ప్రశాంత సుందరమతి ప్రసన్నం తృష్ణా సంతాప శామకం జ్ఞాన దృష్టి అమృత వృష్టి రమణీయముని రూపము. ఓం భక్తానురాగాయ నమః నుంది, దానికి భక్తులపై నీకు అనుగ్రహం, నీ భక్తులకు అనురాగం నీపై, ఎన్నో జన్మల సుమధుర బంధం తల్లి పిల్లల అనుబంధం. భక్తులపై నీకు అనుగ్రహం, నీ భక్తులకు అనురాగం నీపై, ఎన్నో జన్మల సుమధుర బంధం తల్లి పిల్లల అనుబంధం. ఓం జగద్గీతైక రోచనాయ నమః నుండి, జగము నీకాత్మరూపము దీని హితం నీకు అపురూపము, నీకు రుచించేది ఇది ఒకటే ఓ జగద్గీతైక రోచన. జగత్ హితమే నీకు ఇష్టము, జగత్ హితం మాత్రమే నీకు నచ్చుతుంది. ఓం దీనబంధవే నమః అనుంది. సర్వజన శ్రేయోభిలాషి దీనులకు నువ్వు బంధువు, ఆశ్రయం శరణాగతులకు ఆర్తులకు ఓదార్పువు. చివరికి వచ్చేస్తున్నానమ్మా. ఓం కేవలాయ నమః అనుంది. పెక్కు రూపముల జగన్నాటకము ఒక్కడి వగు నీలీలయే, జీవుడు జగత్తు ఈశుడు నీవే, నీవే సాలివి కేవల. ఓం కేవలాయ నమః. పెక్కు రూపముల జక్కు పాత్రలు జగన్నాటకము ఒక్కడి వగు నీలీలయే, జీవుడు జగత్తు ఈశుడు నీవే, నీవే సాలివి కేవల. ఓం ప్రియ భాషిణే నమః అనుంది. సత్యవాక్యముల ప్రియ భాషిణి మాటలు జ్ఞానపు మూటలు, హితవచనాలు పసిడి పలుకులు వాత్సల్యామృత జల్లులు. ఓం ప్రియ భాషిణే నమః. సత్యవాక్యముల ప్రియ భాషిణి మాటలు జ్ఞానపు మూటలు, హితవచనాలు పసిడి పలుకులు వాత్సల్యామృత జల్లులు. ఓం భక్త పోషకాయ నమః. ఎప్పటికేది అవసరమో మాకప్పటికి దానిని ఇచ్చడి, భక్తి భుక్తి ప్రదాతవు నీవు, భక్త పోషక శక్తివి. ఓం అనాది బ్రహ్మచారిణే నమః. ఆది లేని బ్రహ్మానివి నీవు, అవతరించి భూమికొచ్చిన స్వరూపమందే చరించి తావు అనాది బ్రహ్మచారివి. ఓం నిత్యముక్తాయ నమః. జన్మ జన్మార్జితము మాది, పశువులాంటి ప్రవృత్తియే, నీవు మాత్రము నిరంజనుడవు, నిత్యముక్తుడవే ప్రభో. ఓం శరణాగత వత్సలాయ నమః. నీ దరి చేరిన నిశ్చింతులం, శరణు పొందిన ధన్యులం, పిల్లలు మేము తల్లివి నీవు, నీ ఒడి మాకు సురక్షితం. నీ ఓం శరణాగత వత్సలాయ నమః. నీ దరి చేరిన నిశ్చింతులం, శరణు పొందిన ధన్యులం, పిల్లలు మేము తల్లివి నీవు, నీ ఒడి మాకు సురక్షితం. ఓం చివరి నాలుగు నామాలు నమ. ఓం అఖిలాంతరాత్మనే నమః. హృదయ నివాసివి అందరికీ నువ్వు హితుడవు, సన్నిహితుడవు. అఖిల విశ్వమునకు అంతర్యామివి, ఆత్మవు అంతరాత్మవు. ఓం శ్రీరమణ బోధామృత సార సర్వస్వాయ నమః. శ్రీరమణ బోధామృత తత్వము ఉపనిషత్ సార సర్వము. సున్నలివన్నీ ఉన్నదొక్కటే, ఉన్న నీవే కదాయది. ఓం శ్రీరమణ బోధామృత సార సర్వస్వాయ నమః. శ్రీరమణ బోధామృత తత్వం ఉపనిషత్సార సర్వము. సున్నలివన్నీ ఉన్నదొక్కటే, ఉన్న నీవే కదాయది. ఓం అరుణాచలేశ్వరాయ నమః. చివరి మూడు నామాలు నాన్నగారి అష్టోత్తరంలో. స్మరించుతుంటే స్వరూపమిచ్చే అల్ప సంతోషివి ఈశ్వర, గిరి రూప సద్గురు రూప ఓ హృన్నివాస అరుణాచల. ఓం అరుణాచలేశ్వరాయ నమః. స్మరించుతుంటే స్వరూపమిచ్చే అల్ప సంతోషివి ఈశ్వర, గిరి రూప సద్గురు రూప ఓ హృన్నివాసారుణాచల. ఓం ఏకస్మై నమః. ఎదలో నీవు, ఎదుట నీవే, ఎటు చూస్తే అటు అంతటా, నేనుగా తెలిసే నీకు నమస్తే ఏకస్మై అరుణాచల. ఎదలో నీవు, ఎదుట నీవే, ఎటు చూస్తే అటు అంతటా, నేనుగా తెలిసే నీకు నమస్తే ఏకస్మై అరుణాచల. ఓం అద్వితీయాయ నమః. ఆఖరు నామమ్మ అవతార పురుషాయ నమః. మొట్టమొదటి నామం అద్వితీయాయ నమః. రెండు లేనటువంటి ఏక సత్యవు వస్తువు నీవు. సచ్చిదానందమేకరసం అద్వితీయాత్మచిత్ సుఖం, గురుమహిమే సద్గురు కృపయే ఇతి ఇది నమస్తుభ్యం జగద్గురో. ఓం అద్వితీయాయ నమః. సచ్చిదానందం ఏకరసం అద్వితీయాత్మచిత్ సుఖం, గురుమహిమే సద్గురు కృపయే ఇది నమస్తుభ్యం జగద్గురో. ఓం శ్రీనాన్న పరమాత్మనే నమః.
అద్భుతం అంటే ఇంకా ప్రతి లైన్కి మీకు అంత మీనింగ్ ఉందా, ప్రతి దానికి మీనింగ్ రాసుకుంటూ వెళ్ళారండి.
ఉందమ్మా. 108 నామాలకి 108 ద్విపదలతోటి పుస్తకం శ్రీనాన్న నామావళి అని ఆ రోజు మీరే స్టేజ్ మీద ఉండగా వచ్చి పుస్తకం పంచాం కదమ్మా నాన్నగారు పుట్టినరోజుకి. విజయ్ ప్రింట్ చేయించాడమ్మా, విజయ్ ప్రింట్ చేయించి పంచాడమ్మా వీటిని.
అవునండి,
వెంగళరావు నగర్
అలాగ ప్రతి అంటే మీకు మీకు అలా కూర్చుని దాని గురించి అలా రాయాలనిపించి మీకు ఆ స్ఫురణ కలిగి ఒక్కొక్క లైన్కి రాసుకుంటూ వెళ్ళిపోయారండి.
అది ఇది నాన్నగారి అంటే రాముడి మీద పాట రాసుకున్నప్పుడే మొట్టమొదటి 4-6 మంత్రాల దాకా మొట్టమొదటి 6 మంత్రాల దాకా రాజయం ఆత్మజయ నమః దాకా వచ్చి ఆగిపోయిందమ్మా. ఆ తర్వాత అప్పట్లో కాస్త నాలో కోపం తాపం ఎక్కువ అవడం, వికారాలు బయటకు వచ్చాయి. అవన్నీ ఖర్చు అయిన తర్వాత మళ్ళీ నాన్నగారు దేహం చాలించేసరికి భవాని అంటే అడగడం మొదలు పెట్టింది. ఏమండి నాన్నగారు అష్టోత్తరం మీద పాట అప్పుడు రాస్తానని అన్నారు, మధ్యలో మానేశారు, అది పూర్తి చేయండి, ఎందుకంటే మంత్రాలకు అర్థం భక్తులందరికీ అర్థం కాదు, మీరు సంస్కృతం నేర్చుకున్నారు రాస్తే బాగుంటుంది అని అంటే నేను పట్టించుకోలేదు. ఒకరోజు అక్కడ విజయ భవాని అక్కడ ఉండేవారమ్మా ఆయుర్వేదిక్ కాలేజీ దగ్గర, నేనేమో మా పాతింటికి వస్తూ ఇటు మౌలాలి వస్తూ వెళ్తూ ఉండేవాడిని. ఒకరోజు ఇక్కడ వర్షం వచ్చిందని పుస్తకాలు ఇక్కడ నుంచి తీస్తూ ఉంటే అందులో నుంచి నాన్నగారు అష్టోత్తరం జారి పడిందమ్మా కిందకి, పుస్తకాలు దొంతర కింద పడింది. పడినప్పుడు నాన్నగారు అష్టోత్తరం పైకి కనపడి అందులో నాన్నగారు కనపడుతున్నారు. చిక్కడపల్లి స్వరాజ్యం ఆంటీ గారు అప్పట్లో ప్రింట్ చేయించి పంచారమ్మా ఇవి. నాన్నగారు అష్టోత్తరం కనపడుతుంటే అప్పుడు స్ఫురించింది, భవానీ ఆంటీ అడిగింది నామాలకి పాట రాయమంది కదా, ఇది పూర్తి చేయమని నాన్నగారు సంకల్పమేమో అని అనుకుని రాయాలని జేబులో పెట్టుకుని డ్యూటీకి వెళుతూ వస్తూ మధ్య మధ్యలో ఇప్పుడు గుర్తొస్తే అప్పుడు దిగి సైకిల్ మీద డ్యూటీకి వెళ్ళేవాడిని అమ్మ వెంగళరావు నగర్ నుంచి ఈసేయాలు, ఒక గంటన్నర ముందు బయలుదేరి మెల్లగా వెళ్ళేవాడిని. ఆ వెళుతూ ఎక్కడ గుర్తొస్తే ఆ నామానికి అది రాసి పెట్టుకుని ఆ రకంగా ప్రతిరోజు విజయ్ సత్సంగా ఆంటీ స్వరాజ్యం ఆంటీ చిక్కడపల్లి స్వరాజ్యం ఆంటీ గారు అష్టోత్తరాలు రాయించినట్టు విజయ్ బాబు మా ఇంటికి 2 రోజులకు ఒకసారి వచ్చి ఈ 2 రోజుల్లో ఏమేమి నామాలు తయారైనాయి అంకులని అడిగి ఆ నామాల మీద వచ్చిన పాటలు విని మీరు అన్నీ రాసి పెట్టండి, రాయడం వరకు మీ పని, రాసిన తర్వాత ప్రింట్ చేయించడం అది మీ పని కాదు, అది నాన్నగారు చూసుకుంటారు, అది అవుతుంది అని అన్నాడు. నేను ఇంకోటి కూడా రాసిన తర్వాత కూడా ప్రింట్ చేయించడానికి వెనకాడాను, విజయ్ బాబు నాన్నగారు అష్టోత్తరాలు చాలా ఉన్నాయి కదా, నాకు తెలిసే 4 ఎన్నో అష్టోత్తరాలు ఉన్నాయి, అందులో ఈ అష్టోత్తరాన్ని అష్టోత్తరం అని చెప్పి ప్రింట్ చేయించడం మంచిది కాదంటే పేరు మార్చండి, మీరు రాయడం మానకండి అని చెప్పాను. అప్పుడు అష్టోత్తరం అన్న పేరు లేకుండా నాన్న నామావళి అని పేరుతో గేయ రూపం అని ఈ పాటని ప్రింట్ చేయించి విజయ్ బాబే పంచాడమ్మా.
అవునండి, అవునవును. అప్పుడు మనం జిన్నూరులో అప్పుడు మనం కోవిడ్ కి ముందే రిలీజ్ చేసినట్టున్నాం కదా ఇది.
అవునమ్మా,
అవును. ఫస్ట్ నాన్నగారు వెళ్ళిపోయిన
నాన్నగారు పుట్టినరోజు అప్పుడమ్మా.
అవును అవును, పుట్టినరోజు అప్పుడు. అవునండి, అవును అవును.
మీరే ఉన్నారు స్టేజ్ మీద పిలిచారు, పిలిస్తే పుస్తకం గురించి నేను చెప్పాను అప్పుడు, ఇదే మాట చెప్పానమ్మ ఇలా ఏ రకంగా రాయడం జరిగిందని అక్కడ అక్కడ కూడా చెప్పించారు స్టేజ్ మీద నాతో చెప్పించారు. ఆ తర్వాత పుస్తకాన్ని విజయ్ బాబు వాళ్ళ పిల్లలు తెచ్చారు, మీరే పంచమని చెప్పారు, భక్తులందరికీ ఇచ్చారమ్మా అప్పుడు ఈ పుస్తకాలు.
ఎందుకంటే అంత అద్భుతంగా అంటే నాన్నగారి గురించి అంటే ప్రతి అవతార పురుషుడికి ఉన్నట్టు నాన్నగారికి అలా రావడమే కాకుండా దానికి తాత్పర్యం రాయడం అనేది చాలా విశిష్టమైన పని అండి. ఐ మీన్ అది భగవంతుడే మీతో చేయించుకున్నారు అని చెప్పి అది భక్తులందరికీ కూడా తెలియవలసిన అవసరం ఉందన్న దృక్పథంతో అంటే అక్కడ చెప్పినప్పుడు భక్తులందరూ లేరు కదా అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు హాజరైన వాళ్ళకి తెలుస్తుంది, ఆన్లైన్ అయితే అందరూ రికార్డింగ్ వినడం జరుగుతుంది కాబట్టి మీ ద్వారా జరిగిన వర్క్ భక్తులకు తెలియడం ఇంపార్టెంట్ అనిపించి అడిగాను కొండారెడ్డి గారు.
చాలా సంతోషం తల్లి, నాన్నగారి అనుగ్రహం ఈ రకంగా ప్రవహిస్తోంది, నేను కూడా అదృష్టవంతుడమ్మా, ధన్యుడమ్మా. నాన్నగారు ఇచ్చిన అవకాశానికి మాట్లాడడానికి ఈ రోజు మీరు ఇచ్చిన అవకాశానికి కూడా నేను ధన్యుణ్ణి కృతజ్ఞుణ్ణి తల్లి.
మేమందరం కూడా కృతజ్ఞులు. మళ్ళీ మళ్ళీ కుదిరినప్పుడు మీరు ఇంకా 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 సబ్జెక్ట్ పరంగా కూడా మీరు మళ్ళీ ప్లాట్ఫామ్ మీద మాట్లాడతారని ఆశిస్తున్నాను. నాన్నగారే మాట్లాడిస్తారు,
నాన్నగారి నిర్ణయం అమ్మా ఎలా ఉంటే అలాగా.
తప్పకుండా మీకు ఏదైనా చెప్పేది ఉంటే చెప్పి ముగించండి రెడ్డి గారు.
లేదమ్మా పూర్తయింది, 9:30 అయింది, భక్తులకి లేట్ అయింది, ఇప్పటికే చాలా సమయం ఇచ్చారు నాకు.
అయ్యో అదేముంది, పర్వాలేదండి, ఎలాగో రికార్డింగే కదా అందరికి మళ్ళీ వినడానికి. అంటే ఇవన్నీ కూడా రికార్డ్ అవ్వడం ఇంపార్టెంట్ కదా రెడ్డి గారు, అంటే ఒక్కొక్క భక్తులు వాళ్ళ జీవితంలో నాన్నగారి రిలేటెడ్ గా ఏమేం చేశారు, ఏం జరిగింది అనేది. అంటే ఇది వరకు ఇంత టెక్నాలజీ లేక పుస్తకాల రూపంలో వాళ్ళు వాళ్ళు రాసిన సేకరించి అలా ఉండేది, కానీ ఇంత టెక్నాలజీ వచ్చాక నాన్నగారి గురించి తెలియకపోవడం ఏంటి? నాన్నగారు అందరికి అందుబాటులోకి వెళ్ళాలి, నాన్నగారి వైభవం అందరికీ తెలియాలి, నాన్నగారి సబ్జెక్ట్
తెలియక చాలా మంది మిస్ అవుతారు. నాన్నగారు భక్తులు ఎలా ఉన్నారంటే నాన్నగారికి నాన్నగారు ఏదన్నా దొరికితే దుర్రుకుంటారమ్మా, ఆస్వాదిస్తారమ్మా, అందరు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రకంగా మీ ద్వారా అందుతుంది అందరికి.
సబ్జెక్టును కూడా ఆయన సబ్జెక్ట్ ని మనం ఆచరణలో పెట్టుకుంటే సుఖపడిపోవడమే కాదు, దుఃఖరహిత స్థితికి వెళ్ళడమే కాదు, జన్మ పరంపరలోంచి బయటకు వచ్చి ఆత్మసింహాసనం మీద అందరం అర్హులం, వారసులం, అది మనకి ఇచ్చి వెళ్ళారు ఆయన అని ప్రామిస్ చేశారు.
అలాంటి అదృష్టం మనందరికి కలగాలమ్మ, నాన్నగారి భక్తుల్లో, నాన్నగారి కుటుంబంలో ఉన్న ప్రతి భక్తుడికి అలాంటి అదృష్టం లభించాలి.
అవునండి,
అనుగ్రహం, నాన్నగారి అనుగ్రహం లభించాలమ్మా.
అవునండి, థ్యాంక్ యూ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ నాన్న పరమ.
సరేనమ్మా, ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.
థ్యాంక్ యూ. అలాగే అమ్మా.
ఓం శంభో శివ 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 నారాయణ 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 నారాయణ.
మనసారా పిలిచారా
థ్యాంక్స్ అమ్మా గ్రీష్మ, ధన్యవాదాలమ్మా.
ధన్యవాదాలు అండి. ఎవరు
అమ్మా? ఉషా, మెనీ మెనీ థ్యాంక్స్ అమ్మా. హృదయపూర్వకమైన ధన్యవాదాలు తల్లి.
ఎవరండి?
కొండలి
అంకుల్.
అమ్మా,
మీ వాయిస్ ఏనా? నేను ఇంకా
నేనేనమ్మా, నేనే.
అద్భుతం అసలు ఆ పాటలు, అసలు అవి సరిపోతాయి ఏదో భగవద్గీత విన్నట్టుగా. అసలు ఆ రెండు పాటలు వింటూ ఉంటే హృదయంలోకి వెళ్ళకుండా ఉండలేమంకలు.
అవునమ్మా, బాగున్నాయమ్మా, చాలా బాగున్నాయి.
హృదయంలో ఉంచే పాటలు అంటే ఎంత బ్యూటిఫుల్ లిరిక్స్, అంత అద్భుతమైన మ్యూజిక్ కాంపోజిషన్, ఆ పిక్చర్ ప్రెజెంటేషన్ అసలు అమేజింగ్ అండి. ఇంకది
అది నేను రాశాను, మా అబ్బాయి పాడాడు అన్న సంగతి మర్చిపోయి నేను కూడా ఎంజాయ్ చేస్తానమ్మా. వాటిని మీరు అందరు విన్నట్టు వింటాను, చాలా బాగుంటాయమ్మా. నాన్నగారు అందాలు కనపడుతుంటాయమ్మా, అది హృదయానికి మనకి అందుతూ ఉంటాయి.
100% ఆయన వర్క్ ఆయన చేసుకున్నారండి.
చేసుకున్నారమ్మా, నిమిత్తం ఏదైనా కావచ్చు కానీ ఆయన పనిని ఆయనే చేసుకున్నారు తల్లి.
అందుకు ఉన్నదే నాన్నగారు, ఇంకా మనం ఉండవు.
అవును అవునమ్మా, నిజము, నిజం తల్లి. అది
అక్కడికి తీసుకెళ్ళడానికి వర్క్ అంతా అంకుల్.
మీరు చేసే పని కూడా.
మనందరం ఇంకా ఆయనలో ఉండి ఆయనలో ఐక్యమయ్యి నాన్నగారు తప్ప భిన్నత్వం లేకుండా ఐక్యమైపోదాం.
ఐక్యమైదాము, అలాగే ఎవరితో వీలైంది వాళ్ళు పంచుదామమ్మా, అంతే తల్లి.
థ్యాంక్ యూ సో మచ్ అండి.
థ్యాంక్ యూ.